ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदामयं ददाति स्वपदान्तिकम् वाञ्छाकल्पतरोभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंगायते गिरीं यत्कृपातमहं वंदे श्रीगुरुं दीनतारिणां। మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి నాకు రేవతి రమణ ప్రభు ప్లస్ వేరే డివోటీస్ కూడా సజెస్ట్ చేసింది ఏంటంటే, మనం కొత్త టాపిక్కి వెళ్లే బదులుగా ఒకసారి ఇంతవరకు చర్చ చేసినటువంటి అంశాలని మనం మళ్ళీ గుర్తు చేసుకోవడానికి, రివ్యూ చేసుకోవడానికి ఈ క్లాస్ ఉపయోగపడాలని వారు కోరుకున్నారు. సో అందువల్ల ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 4-5 క్లాసుల్లో, ఇది 5వ క్లాస్ 6వ క్లాస్. సో 5 క్లాసుల్లో ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి విషయాలను కొద్దిగా రివ్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇవి ఆచరణాన్ని మనం ఆచరణ చేయకపోయినట్లయితే క్లాసులు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ దీనివల్ల పెద్దగా మనకి లాభం రాదనమాట. అందుకే దీన్ని ఆచరణ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆచరణలో భాగంగానే మళ్ళీ మళ్ళీ నెంబర్ వేసుకోవడం ఇవన్నీ కూడా అన్నమాట. మొట్టమొదట నేను మీ అందరికీ కూడాను ఇప్పుడు మనం జరిగే భక్తి శాస్త్ర కోర్సుకి ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నో కోర్సులకి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి తేడా ఏమిటి అనేటువంటిది చెప్పాను. గుర్తుందా ఎవరికైనా? వెరీ గుడ్. అంటే వ్యక్తి ప్రధాన విద్య, విషయ ప్రధాన విద్య అనేటువంటి రెండు విషయాలు మనం ఇంతకుముందు చర్చ చేసుకున్నాం. కనీసం గుర్తుందా లేదా? ఏమిటి రెండింటికి మధ్య ముఖ్యమైనటువంటి తేడా ఏమిటి? విషయ ప్రధాన విద్యకి, వ్యక్తి ప్రధాన విద్యకి ముఖ్యమైనటువంటి తేడా ఏమిటి? ఎస్ నిఖిత్, దానివల్ల ఏమవుతుంది? ఫాస్ట్గా ప్యూరిఫికేషన్ ఉండదు. వెరీ గుడ్. ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటి? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటి? దట్ ఈస్ ది సింప్టమ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ హార్ట్. ఎస్. ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం జరిగితే ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. మిస్కన్సెప్షన్స్ని పోగొట్టుకుని దాని స్థానంలో సరైన కన్సెప్షన్, సరైన భావనలని గ్రహించడం. ఓకే, ఇంకా? వెరీ గుడ్. రెండిటి యొక్క గోల్ బట్టి ఏది అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. గోల్ ఏమిటి అసలు? మన గోల్ ఏమిటి? మన గోల్కి ఏది పనికొస్తుంది? విషయ ప్రధాన విద్య మనకు పనికొస్తుందా, వ్యక్తి ప్రధాన విద్య మనకు పనికొస్తుందని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? మన గోల్ బట్టి డిసైడ్ చేయగలుగుతాం. మనందరి గోల్ ఏమిటి? మన గోల్ చాలా నాలెడ్జ్ సంపాదించుకుని అన్నిట్లో ప్రావీణ్యం పొంది రకరకాల ప్రదేశాల్లో వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చి అందరి చేత జయ జయకారాలు చెప్పించుకుని, ఇదే కదా మన గోల్ కాదా? హరీషో, ఇది కాదా గోల్? మరేమిటి గోల్ ఏమిటి? మనందరి గోల్ ఏమిటి తెలీదు. అందరు కలిసి భగవంతుడికి సేవ చేయడం. ఇప్పుడు అందరు కలిసి చేయట్లేదా? వేరువేరుగా చేస్తున్నారా? హృదయాలు కలిసి లేవు, అదేనా? ఎవరికి వారే యమునా తీరే. బట్ మనందరం ఎందుకు కలిసి ఉండాలి? వై వాట్ ఇస్ ది మనందరం కలవాల్సిన అవసరం మనకి ఎందుకు వచ్చింది? మనందరం కలిసి ఒక వ్యక్తిని సంతోష పెట్టడం కోసం మనందరం ఇదంతా చేస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరు? కృష్ణుడు, దేవాదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు. సో ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యకలాపాల యొక్క పూర్ణ ప్రయోజనం ఏమిటి అంటే ప్రేమ పుమార్థో మహాన్. చైతన్య మహాప్రభు ఈ మాట చెప్పడం జరిగింది. ప్రేమ పుమార్థో మహాన్ అంటే కృష్ణుని మీద ప్రేమ పెంచుకోవటం, కృష్ణుని మీద ప్రేమ పెంచుకొని కృష్ణుడికి ప్రేమతో సేవ చేయడం, కృష్ణుని యొక్క ప్రేమని గుర్తించడం, ఆ కృష్ణుని యొక్క ప్రేమని మన భక్తులతో పంచుకోవటం, తర్వాత ఎవరైతే ఇన్నోసెంట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి కృష్ణుని యొక్క ప్రేమని, మనం పొందినటువంటి ప్రేమని అందించడం. ఇదే కదా మన 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 సేవంతా ఇందులోనే కదా ఉంది. అంటే వీటన్నింటిలో కూడా కామన్ ఏమిటి? రిలేషన్షిప్సే కదా. అక్కడ రిలేషన్షిప్ కృష్ణుడితో ఉండాలి, గురువుతో ఉండాలి, ఇతర భక్తులతో ఉండాలి, ఇన్నోసెంట్ పీపుల్తో ఉండాలి. ఇవన్నీ మాట్లాడుకుంటున్నంతా దేని గురించి? రిలేషన్షిప్, 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 రిలేషన్షిప్. మరి రిలేషన్షిప్, రిలేషన్షిప్, రిలేషన్షిప్ అని మాట్లాడుకున్నప్పుడు విషయ ప్రధాన విద్యతో ఎలాంటి రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోగలుగుతాం మనం? ఒక విషయంతో మనం రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోగలమా? వ్యక్తితో రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోగలమా? నేచురల్ గా వ్యక్తితోనే రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోగలం. బట్ విషయం కూడా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఒక వ్యక్తితో మనం ఏర్పాటు చేసుకునే రిలేషన్షిప్ ఏ బేసిస్ మీద ఏర్పాటు చేసుకుంటున్నాం? భగవత్ సంబంధిత విషయం మీద ఏర్పాటు చేసుకుంటున్నాం, అంతే కదా. భగవత్ సంబంధిత విషయమే తీసేసుకుంటే ఈ ప్రపంచంలో చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉపయోగం లేనటువంటి రిలేషన్షిప్స్. సో రెండు ఇంపార్టెంట్. బట్ రెండిట్లో ముఖ్యమైనటువంటిది ఏమిటి? ఆ విషయం కూడా దేనికి పనికి రావాలి? వ్యక్తుల మధ్య సంబంధం పెంపొందించడానికి ఆ విషయం పనికి రావాలి. లేకపోతే ఆ విషయం ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం పెంపొందించడానికి ఆ విషయం పనికి రాకపోయినట్లయితే ఆ విషయం వ్యర్థంతో సమానం. మనం చదివేటువంటి చదువు గాని మనం చేసేటువంటి సేవ, మనకి శాస్త్రంలో ఈ మాట చెప్పారు కదా, గుర్తుందా? భగవద్ భక్తిహీనస్య జాతి శాస్త్రం జపస్తపస్ అప్రాణి సేవ దేహస్య ముండనం లోకరంజనం. ఒక శవం మీద మనం గుడ్డ కొత్త గుడ్డ కప్పుతాం, దానికి గార్లెండ్ వేస్తాం, దానికి రకరకాలైనటువంటి ఎన్నో అత్తర్లు అద్దుతాం, ఏవేవో చేస్తూ ఉంటాం. బట్ అవన్నీ దేనికోసం? అది కంపు కొట్టకుండా వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడడం కోసం చేస్తాం అంతేగాని, అవి ఇవన్నీ పెట్టినంత మాత్రాన శవం లేచొచ్చి అన్ని తినేసి వెళ్ళిపోదు కదా. శవం అంటే ఆల్రెడీ వ్యక్తి చనిపోవడం జరిగింది. అంటే ఇది కేవలం బాహాటకమైనటువంటి నాటకం కోసం, నాటకం అనేది బదులుగా బయట వాళ్ళ యొక్క మెప్పు కోసం, బయట వాళ్ళు దీన్ని ప్రాపర్ గా రెస్పెక్ట్ చేశారనడం కోసం, కానీ దానికి యాక్చువల్ గా వీటి వల్ల దాంతో ఎలాంటి సంబంధం లేదనమాట. మనం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ వల్ల దానికి ఎలాంటి సంబంధం లేదు, ఆ సేవానికి ఎలాంటి సంబంధం లేదు. లేదా చనిపోయిన వ్యక్తికి మనం కప్పే కొత్త గుడ్డ వల్ల కానీ, లేకపోతే సెంటు వల్ల కానీ, అత్తర వల్ల కానీ ఎలాంటి ఉపయోగం లేదు, ఆ వ్యక్తి ఆల్రెడీ వెళ్ళిపోయినాడు. అదేవిధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే భక్తి మనలో భగవంతుని మీద ప్రేమని పుట్టిస్తుందా? భగవద్ భక్తుల ఎడల ప్రేమను పుట్టిస్తుందా లేదా? సర్వజీవుల ఎడల దయాభావాన్ని పెంపొందిస్తుందా లేదా? ఇవేవి జరగకుండా నేను భక్తిలోకి ముందుకెళ్ళిపోతున్నాను అంటే అదొక అపోహ మాత్రమే. నీకు నాలుగు శ్లోకాలు వస్తే భక్తులు ముందుకెళ్ళిపోయినట్టే, లేదా ఒక రెండు పర్పట్లలో ఉండే రెండు ముక్కల్ని ఇలా తీసి విడగొట్టి చెప్పినంత మాత్రం నేను భక్తులు ముందుకెళ్ళిపోయినట్టే, ఇదంతా విషయం. వ్యక్తి ప్రధాన విద్య అంటే ఏంటంటే వ్యక్తులతో సంబంధం, గట్టి సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఎంత గొప్ప సంబంధం ఏర్పాటు చేసుకోవాలి? వేరే నాస్తికులు ఎవరైనా వచ్చి మన మధ్య సంబంధం తెగ్గొట్టడానికి ప్రయత్నం చేసినా కూడా ఆ సంబంధం తెగ్గొట్టబడకూడదు. అలాంటి రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుని అలాంటి ఒక కమ్యూనిటీని గనక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే అప్పుడు కృష్ణ చైతన్యం అనేటువంటిది మనం చాలా ఎఫెక్టివ్ గా ప్రచారం చేసే అవకాశం ఉంది. సో అందువల్ల ఈ హోల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిందే దేనికోసం అంటే, మీకేదో శాస్త్రాలు తెలియకో, లేకపోతే మీరు వినలేదనో, ముందు వినలేదనో, లేకపోతే మీకు తెలియని శ్లోకాలు నేర్పించడం కోసం కాదు. ప్రభు ఇదంతా ఏర్పాటు చేసింది ఏమిటంటే మనలో ప్యూర్ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడం కోసం, కృష్ణునితో ప్లస్ మన మధ్యలో ప్యూర్ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుని ఒక యునైటెడ్ టీమ్గా కృష్ణుని యొక్క సేవ చేసుకోవడానికి, ప్రభుపాదులు వారి యొక్క మిషనరీస్ గా తయారవడం కోసం ప్రభు మనకి ఇలాంటి అవకాశం కల్పించింది. We all have to become missionaries. Missionary ante evaru? Missionary spirit ni pempondinchukoneetuvanti vaade missionary. Missionary spirit ni telugulo em antareya? Udyama spurti. ఉద్యమ స్ఫూర్తి కలిగి ఉండాలి. మనం అంటూ ఉన్న అంతర్జాతీయ కృష్ణ చైతన్య ఉద్యమం, ఉద్యమం అంటే ఏమంటో తెలుసా? ఉద్యమం ఎవరు మనం వాడేస్తున్నాం పదం, కానీ ఉద్యమం అంటే ఏమిటో తెలుసా? మీరు ఉద్యమం పదం విన్నారు కదా, ఉద్యమం అంటే ఏమిటో తెలుసా? వెరీ గుడ్. ఇంకా ఉద్యమం అంటే ఏమిటి? త్యాగాలు చేయటం. వెరీ గుడ్. ఉద్యమం అని అంటే ఉద్యమ నాయకుడి యొక్క సూత్రాలు ఏవైతే ఉంటాయో, డిజైర్స్ ఏవైతే ఉంటాయో, వాటికి అనుగుణంగా అందరూ కూడా ఏదైనా చేయడానికి సిద్ధపడాలి. ఉద్యమం అంటే నా ఉద్దేశం ఏదో మామూలుగా జాబ్లోకి వెళ్ళి వచ్చేస్తే అది ఉద్యమం అనరు. అప్పుడు ఆ రోజుల్లో స్వాతంత్ర ఉద్యమం అని అన్నాం. లేకపోతే ఇంకొక ఉద్యమం, ఉద్యమం అని అంటే ఉద్యమ స్ఫూర్తి ఎలాంటిదంటే ప్రాణైర్ అర్ధైర్ ధియా వాచ శ్రేయ ఆచరణం సదా. అది ఉద్యమ స్ఫూర్తి. ఆ ఉద్యమం ముందుకు తీసుకెళ్లడానికి ఏదైనా సరే వదిలేయడానికి సిద్ధపడ్డాం, దాన్ని ఉద్యమం అని చెప్పేసి అంటారు. ఏదైనా వదిలేయడానికి సిద్ధం అంటే ఎలాంటి భౌతికమైనటువంటి త్యాగాలైనా చేయడానికి సిద్ధపడడం ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి. దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అంటే ఈ ఉదాహరణ నాకు గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా స్ఫూర్తి వస్తుంది. అదేమిటంటే రామచంద్రుడు లంక మీద యుద్ధం ప్రకటించిన తర్వాత రామచంద్రుడితో పాటు ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు? మోస్ట్లీ వానరాలు. అంతే కదా, వానరాలు చిన్న కోతుల నుంచి పెద్ద కోతుల వరకు అందులో వీళ్ళందరూ కూడాను యుద్ధంలో పాల్గొన్నారు. ఒకనొక సమయంలో కుంభకర్ణుడు నిద్రలేచిన తర్వాత యుద్ధం అనేటువంటిది చాలా ఘాట్ అయిపోయింది అనమాట, చాలా లోతైపోయింది, చాలా దాని ఏమంటారు ఇంటెన్స్ అయిపోయింది అనమాట, చాలా ఇంటెన్స్ అయిపోయింది, ఏమంటారు ఉధృతం అయింది, ఉధృతమైంది అనమాట. అప్పుడు ఒకసారి ఈ వానరాలు ప్రదర్శించినటువంటి స్ఫూర్తిని మీరు గమనించండి. వానరాలందరికీ కూడా బాగా తెలుసు వీడు చాలా భయంకరుడు, మహాబలుడు, పెద్ద మౌంటైన్ లా ఉన్నాడు, వీళ్ళందరూ చూస్తే చిన్న చీమల్లా ఉన్నారు. వాడు ఇలా పట్టుకుంటే చాలు ఇవన్నీ పచ్చడైపోతా ఉన్నాడు, అవునా? కానీ ఎవ్వరూ కూడాను వెనక్కి వెళ్ళిపోవడం గాని పారిపోవడం గాని మీరు ఎప్పుడైనా చూసారా, విన్నారా రామాయణంలో? లేదు, సరికదా. చిన్న చిన్న కోతుల నుంచి పెద్ద పెద్ద కోతుల వరకు వాడి ముక్కు రంధ్రాల్లో వెళ్ళిపోయి, చెవి రంధ్రాల్లోకి వెళ్ళిపోయి, మరికొంతమంది కంటి రంధ్రంలోకి వెళ్ళిపోయి చిన్న ఈట పట్టుకొని టక్క 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 పొడుస్తూ ఉంటారు అన్నమాట. చూసారా మనం సినిమాల్లోనే చూస్తుండొచ్చు, లేదా మనకి రామాయణంలో కూడా ఇదంతా కూడా రాస్తుంది. అంటే వాళ్ళు ఎంత స్ఫూర్తితో ఉన్నారంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చచ్చిపోతారని తెలుసు, బట్ చచ్చిపోయే ముందు వీడి కొంతైనా సరే నొప్పించి వీడి శక్తిని తగ్గించి మేము చావాలి, వీడి శక్తిని తగ్గించాలి, తగ్గించి వీడి ఇది కుంభకర్ణుడి శక్తి తగ్గిస్తే భగవంతుడు వాడిని తొందరగా చంపేవచ్చు. ఇది ఉద్యమ స్ఫూర్తి అంటే ఇది స్ఫూర్తి. మనం ఉద్యమం యొక్క పూర్తి ప్రయోజనం మనం పొందలేకపోవచ్చు, దానివల్ల జరిగేటువంటివి ఏం జరుగుతాయో మనకు తెలియకపోవచ్చు, బట్ ఆ మార్పు కోసం మన వంతు సహాయం మనం చేయాలి, మన వంతు కృషి మనం చేయాలి. దాంట్లో మనం సమిధులైనా కూడా పర్వాలేదు. సమిధులు అవ్వడం అంటే ఏమిటి? సెన్స్ గ్రాటిఫికేషన్ వదులుకోవడమే సమిధులు అవ్వడం అంటే. సెన్స్ గ్రాటిఫికేషన్ వదులుకొని ప్రభుపాదులు వారు ఏ ఉద్దేశాల కోసం అయితే ఇస్కాన్ అనేటువంటిది ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశానికి పూర్తిగా మనం అంకితం అవ్వడం అనమాట. అది ఉద్యమ స్ఫూర్తి. అదేదో ఒక సైడ్ బిజినెస్ లాగా, నా మెయిన్ బిజినెస్ వేరే, ఈ ఉద్యమంలో నాది కూడా ఒక పేరుందని చెప్పినట్టుగా నమోదు చేసుకోవడం కాదు. దిస్ ఈజ్ మై లైఫ్ అండ్ సోల్, దిస్ ఈజ్ మై లైఫ్ అండ్ సోల్. అది ఉద్యమ స్ఫూర్తి అంటే. ప్రభుపాదుల వారు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మన లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు 13వ తారీఖు పొద్దున్నే ప్రభుపాదులు వారు జలదూతలు అడుగుపెట్టారు. 13 సెప్టెంబర్ 17 ఆయన ఫైనల్ గా అమెరికా బోస్టన్ పీర్కి వెళ్లారు. అంటే ఎన్ని రోజులు ఒకసారి ఆలోచించండి, 13 అంటే 13తో కలుపుకుంటే ఎన్ని, 19 రోజులు అంతేనా? 19 రోజులు, ఆగస్టులో 31 రోజులునే కదా, 19 రోజులు. అక్కడేమో 16 రోజులు 17 కదా వెళ్ళారు, 19 17 కలిపి 36 రోజులు. 36 డేస్ ఆయన ప్రతిరోజు ఆ అలల తాకిడికి, ఆ వర్షానికి, ఆ తుఫాన్కి ఎలాంటి స్థితికి గురి అంటారు, 36 రోజులు నిద్రాహారాలు సరిగ్గా ఆయనకు ఉండి ఉండవని నేను అనుకుంటున్నాను. ఆ జలదూత ప్రయాణంలో ఆయన చేసినటువంటి సాక్రిఫైస్ కి మనం, ఆయన ఉద్యమ అలాంటి ఒక ఉద్యమాన్ని ఏర్పాటు చేసినందుకు మన వంతు మనం ఏం చేయగలుగుతాం? మనం ప్రభుపాదులు వారికి అదేమన్నా మనకు గుర్తొస్తుందా? ఆయన చేసిన సాక్రిఫైస్ మనకు గుర్తొస్తుందా? ఆయన ఆ రోజు జర్నీ అక్కడ మొదలు పెట్టకపోయింటే ఈరోజు మన జర్నీ మొదలయ్యేదా? ఈ ఆధ్యాత్మికమైనటువంటి జర్నీ మన మొదలయ్యేదా? ఆయన ఆ రోజు మొదలు పెట్టకపోయింటే మనం ఆలోచిస్తున్నామా? ఆయన చేసినటువంటి సాక్రిఫైస్ కి ప్రతిస్పందన ఎలా తెలియజేస్తాం? సో ఇది ఉద్యమ స్ఫూర్తి అంటే. నేను లాస్ట్ సండే మా కాంగ్రిగేషన్ లో కొంతమంది డివోటీస్ కి ప్రశ్న వేశాను, బట్ అదే ప్రశ్న మీ అందరికీ నేను వేయాలనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, విని నాకు సమాధానం చెప్పండి, లేదా ఎస్ఐ రూపంలో రాయండి. యాక్చువల్గా ఎస్ఐ రూపంలో రాయమని చెప్పేసి నేను వాళ్ళకి ప్రశ్న వేశాను. మీలో ప్రతి ఒక్కరూ కూడాను శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సాక్రిఫైసెస్ వల్ల, ఆయన త్యాగాల వల్ల లాభపడ్డారా? ఎస్ ఆర్ నో? లాభపడ్డారు కదా. ఎలా లాభపడ్డారు? ఎలా లాభపడ్డారు? మెటీరియల్ కాన్షియస్నెస్ నుంచి స్పిరిచువల్ కాన్షియస్నెస్ లోకి ఎలివేట్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ అనేటువంటిది ప్రభుపాదుల వారు క్రియేట్ చేశారు. అది ఓకే, బట్ ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ నేను ఉపయోగించుకున్నానా? ఉపయోగించుకుని నాలో ఎంత మార్పు ఆ ఉపయోగించుకోవడం వల్ల కలిగింది? నేను అడుగుతుంది స్పెసిఫిక్ డీటెయిల్స్. ఆయన ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ నేను అడగట్లేదు. ఆ ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ ని మనం ఎంతగా ఉపయోగించుకున్నాం, ఉపయోగించుకోవడం వల్ల, ఆ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవడం వల్ల మన హృదయంలో ఎంత పర్మనెంట్ మార్పు వచ్చింది? అంటే అన్చేంజబుల్ థింగ్స్ ఏమైనా మన లైఫ్ లో జరిగినాయా? అన్చేంజబుల్ థింగ్స్ అంటే తెలుసు కదా నా ఉద్దేశం. ఏదో ఒక అభిప్రాయం ఈ రోజు ఇలా ఉంది, రేపొద్దున మళ్ళీ అదే అభిప్రాయానికి రాగలిగేటువంటి పరిస్థితి వస్తే అది చేంజ్ కాదనమాట. నేను అడుగుతుంది ఏమిటంటే, ఆయన మన చైతన్యంలో ఎలాంటి పర్మనెంట్ చేంజెస్ తీసుకొచ్చారు ప్రభుపాదులు వారు? దానివల్ల మన దృక్పథం ఎలా మారింది? మన యొక్క విజన్ ఎలా మారింది? ఇప్పుడు మనం ఏ ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తున్నాం? ఇంతకుముందు ఏ దృష్టితో చూశాం? ఇది నేను అడుగుతుంది. దీనికి ఈ దృష్టిలో మార్పుకి కారకులు ఎవరు? అది మొదటి ప్రశ్న. అంటే నేను అడుగుతుంది ఏంటంటే ఒక జనరల్ ఆన్సర్ కాదు నేను అడుగుతుంది, నేను అడుగుతుంది స్పెసిఫిక్ ఆన్సర్. మీకు మీరు మాత్రమే గుర్తుంచుకోగలిగేటువంటిది, మీకు మీరు మాత్రమే పరిశీలించుకోగలిగేటువంటి ఆన్సర్ నాకు కావాలి. ఈ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్. ప్రభుపాదులు వారు మనకు చేసినటువంటి సాక్రిఫైస్ కి మనం ఎలా బెనిఫిట్ పొందాం? నెంబర్ వన్, మనం ఎలా బెనిఫిట్ పొందాం పర్సనల్ గా? ప్రపంచం ఎలా బెనిఫిట్ పొంది పొంది? రెండోది, ఈ రెండు, ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. సో ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్. క్వశ్చన్ అందరికి అర్థమైందా? శ్యామ్ రిపీట్ చేయ క్వశ్చన్. స్పెసిఫిక్ గా నేను అంటుంది జనరల్ గా కాదు. స్పెసిఫిక్ గా అంటే ఏమిటి? ప్రభుపాదులు వారు మనకి పుస్తకాలు ఇచ్చారు ప్రభు, అది స్పెసిఫిక్ బెనిఫిటా? పుస్తకాలు ఇస్తే ఆ పుస్తకాలు నువ్వేం చేసావు? చదివావా? పంచావా? చదివితే ఎలాంటి మార్పు వచ్చింది? పంచితే ఎలాంటి మార్పు వచ్చింది? ఆ మార్పు పర్మనెంటా లేకపోతే టెంపరరీయా? అంటే మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. మీరు ఎలా ఆలోచించాలి, ఆలోచన దృక్పథం ఎలా ఉండాలని చెప్పడం కోసం ఈ మాట్లాడుతున్నాను. ఓకేనా? అర్థమైంది అందరికీ కూడా నేను అడిగిన ప్రశ్న. ఇదేదో మీరు నాకేదో హోంవర్క్ ఎక్సర్సైజ్ చూపించాలి, ఇది మీ విధి, మనందరి యొక్క బాధ్యత. ఒకరి యొక్క రక్తం మనం తీసుకుంటున్నప్పుడు ఎన్ని బొట్ల రక్తం తీసుకుంటున్నామో, దేనికి తీసుకుంటున్నామో అకౌంట్ చెప్పడం మనందరి యొక్క బాధ్యత. ఇది తెలుసుకున్నాక, ఇది రాసిన తర్వాత నెక్స్ట్ రాయాల్సింది ఏంటి? నాకు ఆయన, నాకు ఆయన యొక్క ఉద్యమం ఎడల ఎలాంటి బాధ్యత ఉన్నది? ఆయన ఉద్యమం ఏర్పాటు చేశారు, ఈ ప్రిన్సిపల్స్ ఏర్పాటు చేశారు, 7 principles ఏర్పాటు చేశారు. అసలు అందరికీ తెలుసు 7 purposes అనేటువంటి ఉన్నాయని తెలుసా? ఇస్కాన్కి 7 purposes ఉన్నాయని తెలుసా? తెలుసా? ఒక్క పర్పజ్ చెప్పండి, మొదటి పర్పజ్ చెప్పండి. ఎవరికైనా తెలుసు ఒక్క పర్పజ్ అని? మీ భాషలో చెప్పండి, దాన్ని ఎగ్జాక్ట్ గా మీరు రిపీట్ చేయలేకపోవచ్చు. భగవంతుడికి మనకి ఉండేటువంటి సంబంధాన్ని ప్రచారం చేయడం కోసం ఈ యొక్క ఉద్యమం ఏర్పాటు చేయబడింది. వెరీ గుడ్. అది 4వది 5వది, అది భారతదేశ సంస్కృతి అని చెప్పలేదు గోపాల్ గారు. భారత అనేటువంటి పదం వాడలేదు. వైదిక సంస్కృతి, సనాతన ధర్మం, అది వేరు. మొదటి పర్పస్ తెలుసా ఎవరికైనా? చూసారా, ఆయన ఏర్పాటు చేసిన పద్ధతి పర్పజెసే మనకు తెలియకపోతే మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం, దేనికోసం పనిచేస్తున్నాం. టు సిస్టమేటికలీ ఎడ్యుకేట్ పీపుల్ ఇన్ జనరల్ అబౌట్ ద టెక్నిక్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ టు రిమూవ్ ది ఇంబ్యాలెన్స్ ఇన్ ద సొసైటీ. ఇది ఫస్ట్ పర్పస్. ఇది ఒక ఎడ్యుకేషనల్ మూమెంట్. ప్రభుపాదులు వారు ఏర్పాటు చేసినటువంటి మూమెంట్ ఏమిటి? ఎడ్యుకేషనల్ మూమెంట్ అంటే మార్పు తీసుకొచ్చేటువంటి మూమెంట్. ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చేటువంటి ఉద్యమం ఇది. సో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టెంపుల్ బిల్డింగ్ మిగిలినవన్నీ కూడా తర్వాత వచ్చేటువంటి, ఫస్ట్ జరగాల్సింది ఏమిటి? హృదయాల్లో మార్పు రావాలి. ఒక హృదయంలో మార్పు మనం తీసుకురావాలంటే ముందు మన హృదయంలో మార్పు రావాలి కదా. మన హృదయంలో మార్పు రాకుండా వేరే వాళ్ళ హృదయంలో మార్పు తీసుకురాగలుగుతామా? సాధ్యం? అది సాధ్యం కాదు. సో ముందు మన హృదయంలో మార్పు రావాలంటే మనం చూసుకోవాలి కదా హృదయంలో ఎలాంటి మార్పు వచ్చిందని. సో ప్రభుపాదుల వారి యొక్క త్యాగాల వల్ల నా హృదయంలో ఎలాంటి చెరిగిపోని మార్పులు నా జీవితంలో కలిగినాయి, ఈ రుణం నేను తీర్చుకోవడానికి నేను ఎలాంటి బాధ్యతతో వ్యవహరిస్తాను, ప్రభుపాదుల వారి ఎడ్ల ప్రభుపాదుల వారి యొక్క మూమెంట్ ఎడ్ల ఎలాంటి బాధ్యతతో వ్యవహరిస్తాను. ఇది నెక్స్ట్ క్వశ్చన్. దీని గురించి మీరు ఆలోచన చేసి రాయండి, రెండు ఎస్ఐలు రాయండి దీని గురించి. మాకంత ఇంటలెక్చువల్ కెపాసిటీ, ఇది ఇంటలెక్చువల్ కెపాసిటీ సంబంధం లేనటువంటిది. ఇది దేనితో సంబంధం ఉన్నటువంటిది? ఇది దీనికి ఇంటలెక్చువాలిటీ కావాలా? దీనికి ఏం కావాలి? డివోషన్ కావాలి, హృదయం కావాలి, హార్ట్ కావాలి. నేను ఒకరి యొక్క, ఇందాక చెప్పినట్టు ఇందాక ఒకరి యొక్క రక్తం తీసుకునేటప్పుడు ప్రభుపాదులు వారు అనలేదా రక్తం దారిపోసానని? అన్నారా లేదా? ఆ రక్తం ఎవరికి దారిపోసారు? ఎవరి కోసం దారిపోసారు? మనందరి కోసం కదా దారిపోసారు. సో మనకి బాధ్యత లేదా మనం ఎంత తీసుకున్నాం అనేటువంటిది? ఒకరి రక్తం, ఒకరి కాయ కష్టం మనం, ఒకరి యొక్క ఆధ్యాత్మిక కష్టం మనం, వారు ఆ శ్రమనిచ్చినప్పుడు దాన్ని మనం తీసుకున్నప్పుడు వారి ఎడల మనకు బాధ్యత లేదా? వారి యొక్క రుణాన్ని మనం తీర్చుకోవడానికి మనకు బాధ్యత లేదా? సో ఆ బాధ్యతను ఎలా నిర్వర్తించాలి? ఎలాంటి బాధ్యత నేను నా హృదయంలో వస్తున్నది, ఎలాంటి బాధ్యత నేను కలిగి ఉండాలని అనిపిస్తూ ఉన్నది, ప్లస్ ఆ బాధ్యత నేను ఎలా నిర్వర్తించాలి? ఇలాంటి ప్రశ్నలు రావట్లేదు అనుకోండి, మనం కృతజ్ఞులము. కృతజ్ఞులు అంటే తెలుసు కదా, రెండు పదాలు ఉన్నాయి, కృతజ్ఞులు, కృతజ్ఞులు. కృతజ్ఞులు అంటే ఎవరు? వారికి చేసినటువంటి సహాయాన్ని మర్చిపోకుండా ఎప్పటికీ గుర్తుంచుకునేటువంటి వారిని కృతజ్ఞులు అంటారు. కృతజ్ఞులు అంటే సహాయాన్ని పూర్తిగా మర్చిపోయి తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేటువంటి వారు కృతజ్ఞులు. లేదంటే మొదటే ఒప్పేసుకోవాలి, ఏంటి నాకు ప్రభుపాదుల వారి నుంచి నాకు ఎలాంటి మంచి జరగలేదన్నారు. ఇప్పుడు అందుకే రెండు ప్రశ్నలు ఇచ్చింది నేను, ఇది జరిగితే అది జరగాలి, అది దానికి స్ఫూర్తి రావట్లేదంటే ఇది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటే నీకేది, నువ్వేం తీసుకున్నట్టు నీకు అనిపించట్లేదు అనమాట. ప్రభుపాదుల నుంచి నేనేం తీసుకోలేదండి, ప్రభుపాదుల వారికి నేనే చాలా చేశాను, ప్రభుపాదుల వారి మూమెంట్కి నేనే చాలా త్యాగం చేసేసాను జీవితాన్ని. నిజంగా ఆలోచించుకోవాలి, ప్రభుపాదుల వారి యొక్క మూమెంట్కి మనం జీవితం త్యాగం చేశారా? మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి ఆయన జీవితం త్యాగం చేశారు అని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వ్యక్తి ప్రధాన విద్యలో ఇది ఒక ముఖ్యమైనటువంటి భాగం. వ్యక్తుల గురించి తెలుసుకోవడం, వాళ్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, వారి యొక్క త్యాగాల్ని గుర్తించి ప్రతిస్పందన తెలియజేయడం, వారి త్యాగాల్ని మనం గుర్తించి వారు దేనికోసం అయితే వారు త్యాగాలు చేశారో ఆ సిద్ధాంతాలను నిలబెట్టడం కోసం, ముందుకు తీసుకోవడం కోసం మన జీవితాన్ని అర్పించగలగటం ఈ వ్యక్తి ప్రధాన విద్యలో ఒక భాగం. కనెక్ట్ కాలేకపోతున్నారా దీనికి, స్టాఫ్కి? పర్వాలేదు చెప్పండి. ఏం చక్రపాణి కనెక్ట్ కాలేకపోతే ఏమైనా అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది చెప్పు. నాకు కావాల్సింది నువ్వేం రాసుకున్నావు అని కాదు, నీ హృదయంలో ఏమైనా భావం కలుగుతుందా లేదా ఈ మాటల వల్ల? ఎలాంటి ఆలోచన కలుగుతుంది చైతన్య? అంటే ఇలా ఎప్పుడు ఆలోచించలేదు కదా, మనం ఆలోచించారా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా ఆలోచించలేదా? అప్పుడప్పుడు ఎప్పుడో ఒక్కొక్కసారి అలా ఆలోచన వచ్చి మళ్ళీ పడిపోయి మళ్ళీ వేరే దాంట్లో మునిగిపోయి, అది ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. ఎప్పుడు ఇలా ఆలోచించడమే ఉద్యమ స్ఫూర్తి కలిగి ఉండడం. ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి వాడికి పంపు చేయాల్సిన కొట్టక్కర్లే, నాయన బాబులేరా, నాయన బాబులేరా, నాయన బాబులేరా అని చెప్పక్కర్లేదు. ఆ ఉద్యమ స్ఫూర్తే రగిలిస్తుంది అనమాట ఆ వ్యక్తిని, సరి అయినటువంటి బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా తీర్చిదిద్దుతుంది ఆ ఉద్యమ స్ఫూర్తి. ఇప్పుడు ఆ ఉద్యమ స్ఫూర్తి రాజుకోవాలనుకుంటే ప్రభుపాదుల వారు చేసిన సాక్రిఫైసెస్ని మనం డీప్గా గుర్తించాలి. ఆయన ఈ ప్రపంచం కోసం ఏం చేశారు, నా కోసం ఏం చేశారు, నేను ఎలా దీనివల్ల ఈ సాక్రిఫైసెస్ వల్ల నా జీవితం ఎలా మెరుగుపడింది, నేను ఎలా ఏమంటారు బెనిఫిట్ పొందాను, లాభపడ్డాను, నేను ఎలా లాభపడ్డాను, ఏమంటారు మాధవానంద నిద్ర వస్తుందా నేను ఇలా చెప్తుంటే, వాంట్ మేక్ ఎనీ కామెంట్, యూఆర్ ఏబుల్ టు కనెక్ట్ ఆర్ నాట్ కనెక్ట్, యూఆర్ ఏబుల్ టు కనెక్ట్ ఉండిందా, ఉండింది, తర్వాత చల్లారిపోయింది. ఎందుకు అలా జరిగింది అది చాలా ఇంపార్టెంట్ కదా, మనం అసెస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మొదట్లో మనందరికి ఆ స్ఫూర్తి ఉండింది, ఇప్పుడు తర్వాత లైట్గా తీసుకోవడం వల్ల అది చల్లారిపోయింది. ఎలా కలిగింది ఉద్యమ స్ఫూర్తి, ఎలా కలిగింది ఆ ఫస్ట్ 2 ఇయర్స్లో, అంటే దానికి మూలమేమిటి, ఆ స్ఫూర్తికి మూలమేమిటి, ఏది నీ డ్రైవింగ్ ఫోర్స్? ఓకే ఓకే ఓకే, అదొక ఒక రకమైన స్ఫూర్తి. ప్రభుపాదుల వారి యొక్క సాక్రిఫైసెస్ కానీ ప్రభుపాదుల వారు ఈ ప్రపంచానికి చేసింది ఫలానా అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా, ఇలా ఉండగలుగుతుంది. సో అంటే ఒక ఓవరాల్ గా ఒక అభిప్రాయం ఉన్నది, ప్రభుపాదుల వారు చేసిన సాక్రిఫైస్ మీ అందరి మనందరికీ ఉంది, బట్ అది సరిపోదు అంటున్నాను, ఉద్యమ స్ఫూర్తికి అది సరిపోదు అంటున్నాను. ఉద్యమ స్ఫూర్తి కావాల్సింది ఏంటంటే వారు ఏ సిద్ధాంతాలకి తమ జీవితాన్ని త్యాగం చేశారు, ఏ సిద్ధాంతాలని నిలబెట్టడం కోసం, ఏ సిద్ధాంతాలని ప్రచారం చేయడం కోసం వారు తమ జీవితాలని త్యాగం చేశారు, ఆ సిద్ధాంతాలను నేను స్వీకరించానా లేదా, నెంబర్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వీకరించి బెనిఫిట్ పొందానా లేదా. మరి ఆ బెనిఫిట్ పొందిన వ్యక్తి ఆ ఇచ్చిన వ్యక్తికి నివాళులు అర్పించాలి కదా, ఘనమైనటువంటి నివాళి ఎలా అర్పిస్తాం మనం. ఏ సిద్ధాంతాల కోసం అయితే వారు నిలబడ్డారో ఆ సిద్ధాంతాలని ప్రాపగేట్ చేయడంలో వారికి అసిస్ట్ చేయగలిగితే అప్పుడు మనం వారికి ఘనమైనటువంటి నివాళి అర్పించినట్టు లెక్క. ప్రభుపాదులు వారే గాంధీ గారి గురించి మాట్లాడారు ఒకసారి, గాంధీ జయంతి రోజు ఎప్పుడో మాట్లాడి, అది ఎప్పుడు న్యూయార్క్లోనే ఎక్కడో మాట్లాడారు, దానికి ఆయన న్యూయార్క్లోనే ఎక్కడో ఆయన ఇన్వైట్ చేస్తారు, ఇండియాలోనో లేదా అవుట్ సైడ్ ది కంట్రీ నాకు తెలియదు, ఇండియాలోనే అనుకుంటా, ఒకసారి ఇన్వైట్ చేస్తారు ప్రభుపాదులు వారిని. ప్రభుపాదులు వారు స్వయంగా చెప్పిన మాటలు, ఒక వ్యక్తికి ఇచ్చేటువంటి నివాళి వారిని పొగడ్డం కాదు, వారికి గార్లెండ్ చేయడం కాదు, వారి యొక్క పుట్టినరోజు జరుపుకొని స్వీట్లు పంచుకోవడం కాదు, ఒక వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి నివాళి ఏమిటంటే ఆయన ఏ సిద్ధాంతాల కోసం అయితే తన ప్రాణాన్ని త్యాగం చేశాడో ఆ సిద్ధాంతాలని నిలబెట్టడం కోసం మన ప్రాణాలని పణంగా పెట్టగలగడం, అప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చే ఘనమైనటువంటి నివాళి అని ప్రభుపాదుల వారే చెప్పారు స్వయంగా. అంటే ఒక మండే నాయకుడికే ఆయన వల్లే ఇంత స్ఫూర్తి పొందితే, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు 8 ఏళ్ళు అయింది, 48 58 ఏళ్ళు అయింది, 68 ఏళ్ళు 69 ఏళ్ళు అయింది. మరి మనందరం చెప్పుకుంటాం చాలా గొప్పగా, ఈ వ్యక్తి ఇన్ని రకాల త్యాగాలు చేశారు, ఇంతమంది స్వాతంత్ర వీళ్ళ యొక్క త్యాగాల ఫలమే ధనమే ఈ స్వాతంత్రం అని చెప్పేసి, వేరే వాళ్ళందరూ మనల్ని శుభ్రంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారంటారు, మనం ఏదో పొందామంటున్నాం, మళ్ళీను ఉన్న స్వాతంత్రాన్ని వేరే వాళ్ళు తీసుకుపోతున్నారు. నల్ల తెల్ల పాలకుల నుంచి నల్ల పాలకులు వచ్చారు, అంతే తేడా, తప్పితే వేరే తేడా ఏమీ లేదు. బట్ ప్రభుపాదుల వారు మనకు ఆఫర్ చేస్తున్న స్వాతంత్రం ఏమిటి, ప్రభుపాదుల వారు మనకు ఎలాంటి స్వాతంత్రాన్ని ఆఫర్ చేస్తున్నారు, భౌతిక బంధన నుంచి ముక్తిని ప్రభుపాదుల వారు మనకు ఆఫర్ చేస్తున్నారు, ఇంద్రియాలతో గిలగిలగిలగలాడుకుంటున్నటువంటి మనల్నందరినీ కూడా ఇంద్రియాలని జయింప చేయవచ్చు అనేటువంటి ఒక భరోసాని ప్రభుపాదుల వారు కల్పిస్తున్నారు. అంతేనా, మనందరం ఇంద్రియాలు గిలగిల కొట్టుకుంటున్నాం, ఇంద్రియాలను జయించేటువంటి శక్తిని ఆయన పుస్తకాల ద్వారా, ఆయన యొక్క అనుయాయుల ద్వారా, ఆయన యొక్క కీర్తనల ద్వారా, ఆయన ఇచ్చినటువంటి ఒక సిద్ధాంతాల ద్వారా, ఆయన ఇచ్చినటువంటి ఒక డైలీ ప్రోగ్రామ్ ద్వారా మనకు ప్రభుపాదుల వారి శక్తిని నింపుతున్నారన్నమాట, ఒక భరోసా కలిగిస్తున్నారన్నమాట. అంటే రియల్ లిబరేషన్ అనేటువంటిది ప్రభుపాదుల వారు మనకి ఆఫర్ చేస్తున్నారు. రియల్ లిబరేషన్, నాట్ మెటీరియల్ లిబరేషన్, రియల్ లిబరేషన్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇలా ఆలోచించడం ధర్మం. నా పాయింట్ ఏంటంటే ఇలా ఆలోచించగలగటం ధర్మం, విధి. మనం విధి ఇలా ఆలోచించడం, ఇలా ఎవరు ఆలోచించగలుగుతారు? ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళే ఆలోచించగలుగుతారు. మరి బెనిఫిట్ పొందామా లేదా అనేటువంటిది మనం గమనించుకోకపోతే మరి ఇంకెలా ఆలోచిస్తాం మనం? ఇలా నేను అడిగితే మీరు అందరూ చెప్తున్నారు బెనిఫిట్ పొందామని. ఏ రకంగా బెనిఫిట్ పొందారయ్యా అని అంటే ప్రశ్నార్థకంగా ఉంది, అవునా కదా? ఏ రకంగా బెనిఫిట్ పొందారనంటే జనరలైజ్డ్ థింగ్స్ చెప్తున్నాం మనం. ప్రభుపాదుల వారు టెంపుల్స్ కట్టారు, ప్రభుపాదుల వారు పుస్తకాలు రాస్తారు, ప్రభుపాదుల వారు ఇది చేస్తారు, ప్రభుపాదుల వారు అది చేస్తారు, అవన్నీ ఓకే. వాటి నుంచి నువ్వు ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకున్నావు, నీకు ఎలాంటి మార్పులు కలిగినాయి, నువ్వు ఆయనకి ఏ రకంగా నీ యొక్క రుణం తీర్చుకోగలవు, ఇది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల దయచేసి దీనికోసం కొంత టైం స్పెండ్ చేయండి. దీని ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నలు ప్రశ్నలందరూ నోట్ చేసుకున్నారు కదా. మీకు కష్టంగా అనిపిస్తుందా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే? సమాధానాలు కాదు ఇవి, యాక్చువల్గా ఇది హార్ట్ని పరిశీలించుకోవడం అన్నమాట. మన హార్ట్ని మనం పరిశీలించుకోవడం. సో ఈ రకంగా మనం గనక ఆలోచించినట్లయితే, ఇదే దీన్నే వ్యక్తి ప్రధాన విద్య అంటారు. ఇది విషయ ప్రధాన విద్య కాదు. ఇక్కడ వ్యక్తులు ఇంపార్టెంట్, వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ ఇంపార్టెంట్, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రిన్సిపల్స్ ఇంపార్టెంట్. ఆ ప్రిన్సిపల్స్కి దన్నుగా ఉండడం, మనం దానికి దన్నుగా ఉండడం ఇంపార్టెంట్. ఇదంతా కూడా వ్యక్తి ప్రధాన విద్యలో భాగం. తర్వాత వ్యక్తి గనక మనకు దొరికినట్లయితే విషయం దొరికిపోతుంది న్యాచురల్గా, అవునా కదా? నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఆ భాగవత సేవయ అనేటువంటి పదానికి ప్రభుపాదులు వారు ఏమని రాస్తారు పర్పట్లో? దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ భాగవతాస్, వన్ ఇస్ బుక్ భాగవత, అనదర్ ఇస్ పర్సన్ భాగవత. అండ్ ఇఫ్ యు రెండర్ సర్వీస్ టు పర్సన్ భాగవత, బుక్ భాగవత విల్ బి రివీల్ టు యూ. ఆ వ్యక్తికి ఎప్పుడైతే మనం సేవ చేస్తామో అప్పుడు ఆ విషయం అనేటువంటిది ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. విషయాన్నే పట్టుకుని వ్యక్తిని వదిలేస్తే ఏమవుతుంది చెప్పండి? గర్వం వస్తుంది. ఇంకా అది ఇంపర్సనలిజం, అదే ఇంపర్సనలిజం. దానివల్ల వచ్చే ఫలితాలు, దుష్ఫలితాలు ఏమిటి? గర్వం వస్తుంది, ఇంకా ఎలాంటి బలం? ఏంటి అదే బలం, నా దగ్గర ఉన్న విషయమే బలం, చాలా పెద్ద బలం. సెల్ఫిష్నెస్ పెరుగుతుంది అది, దానివల్ల ఏమవుతుంది? స్వార్థం పెరుగుతుంది. స్వార్థం పెరగడం వల్ల సేవాభావం అనేటువంటిది వచ్చే అవకాశం లేదు. అసలు సేవకు అవకాశమే ఉండదు. వ్యక్తి లేకపోతే సేవ లేదు కదా, వ్యక్తి లేకపోతే సేవ లేదు. సో విషయ ప్రధాన విద్యలో సేవాభావం అనేటువంటి దానికి చోటే లేదు. సో టుడే మన మోడర్న్ ఎడ్యుకేషన్ లో సేవాభావానికి చోటే లేదు. ఎందుకు? అది కేవలం విషయ ప్రధాన విద్య కాబట్టి. ఈ ప్రపంచం అంతా సంతోషంగా ఉండాలంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సేవకుడుగా వ్యవహరించినప్పుడే ప్రపంచం వైకుంఠంగా మారే అవకాశం. కానీ ఒక్కొక్కడికి ఇంకొకడు సేవకుడుగా మారుతున్నాడా? ఒకడికి ఇంకోటి ఎలా మారడానికి ప్రయత్నం చేస్తున్నాడు? పీడించడానికి, వాణ్ణి కొట్టడానికి, చంపడానికి, ఏదైనా చేయడానికి, ఎక్స్ప్లోయిట్ చేయడానికి. బేసికల్గా ఏమిటి, సెల్ఫిష్నెస్ పెరిగిందంటే ఏం పెరుగుతుంది? పీడన పెరుగుతుంది, పీడన పెరుగుతుంది. నేను బలవంతుణ్ణి, నా దగ్గర చాలా జ్ఞానం ఉన్నది, నీ దగ్గర లేదు కాబట్టి నా దగ్గర ఉన్న జ్ఞానంతో నిన్ను శోషింపజేస్తా, పీడింపజేస్తా, పీడించి నీ దగ్గర ఉన్నదంతా నేను జురుకుంటా. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. మరీ పచ్చిగా నేను చెప్తున్నాను అనుకోకపోతే, ఇదే కదా జరుగుతుంది. ఎవరి దగ్గర ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే అదే డబ్బు అనుకుంటాడు వాడు. ఆ ఇన్ఫర్మేషన్ లేనివాడికి ఇన్ఫర్మేషన్ అమ్మి వీడు డబ్బు చేసుకుంటాడు, అంతేనా కాదా? సో అంటే సమాజం ఎంత ఈ ఎంత మారిపోతుందనంటే, ఎంత పెడద్రవ పట్టేస్తుందంటే, ఇంత పెడద్రవ పట్టేస్తుంది ఈ వ్యక్తి ప్రధాన విద్య లేకపోతే, కేవలం విషయ ప్రధాన విద్య ఉండటం వల్ల.
ఇది ఘోరమైనటువంటి పుంతలు తొక్కుతుంది అన్నమాట సమాజం. అందువల్ల కృష్ణ చైతన్యాన్ని కూడా మనం విషయ ప్రధాన విద్యగా మార్చేయవద్దు. అది బై నేచర్ అదేమిటి, వ్యక్తి ప్రధాన విద్య. కృష్ణ చైతన్యం అంటేనే వ్యక్తి ప్రధాన విద్య. ఎలా కృష్ణ చైతన్యం వ్యక్తి ప్రధాన విద్య? కృష్ణ చైతన్యం అంటేనంటే ఏమిటి? కృష్ణుణ్ణి సంతోషపెట్టే ప్రక్రియ, కృష్ణుని యొక్క ఆనందం కోసం చేసే ప్రక్రియనే కృష్ణ చైతన్యం ఉంటుంది, అంతే కదా. మరి అందులో కృష్ణుడినే తీసేస్తే, వ్యక్తిని తీసేస్తే ఇంకా మిగిలింది ఏమి లేదు. అందువల్ల ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను ఎంతో మందిని చూశాను, ఎన్నో మందిరాలకు వెళ్ళాను, ఎన్నో ఆర్గనైజేషన్స్ తో కూడా పరిచయం ఉన్నది. ప్రతి ఒక్కరూ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే స్కాలర్షిప్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అన్ఫార్చునేట్ గా స్కాలర్షిప్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు ఎంత బాగా మాట్లాడగలరు, ఎలా ప్రజెంట్ చేయగలరు, ఎన్ని శ్లోకాలు కోట్ చేయగలరు, వీళ్ళ దగ్గర ఎంత విషయం ఉన్నది అనేటువంటిది చూస్తారు. కానీ ఏం చూడరు, వాళ్ళ హృదయాన్ని చూడరు. వీళ్ళు ఎలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నారు, వీళ్ళ దగ్గర ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, ఎలాంటి దివ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, వీళ్ళు ఎంత సాక్రిఫైస్ చేయగలరు వారి గురువుకి లేదా వారి యొక్క ఆచార్యుల కోసం, వీరు ఎంత సాక్రిఫైస్ చేయగలరు అనేటువంటిది పట్టించుకునే నాదుడే లేడు ఈ రోజుల్లో. ఎందుకంటే ఇది వ్యక్తి ప్రధాన విద్య కాకుండా చేసేసాం మనం. మన ఇస్కాన్లో కూడా ఏం చేస్తున్నాం, ఎవరైతే బాగా మాట్లాడగలుగుతారో వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం. అంటే నువ్వు మాట్లాడేస్తే నువ్వు చాలా గొప్పవాడు, మరి అలాంటి వాడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి మాట్లాడేస్తే మనం వాళ్ళ దగ్గర నుంచి వింటే మనకేమనిపిస్తుంటది, ఇలాగే నేను ఎప్పుడవుతానో, నేను ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ప్రభు ఏ పుస్తకాలు చదివా ప్రభు ఇలా అవ్వడానికి, మీరు సీరియస్గా రాసేసుకుంటూ ఉంటాను అనమాట, ఏ పుస్తకాలు చదివితే ఇలా అయిపోవచ్చు అంటే, నీ ఆలోచన ఎంతసేపు విషయం, ఆ విషయాన్ని ఉపయోగించి ఇతరులను ఎలా ఆకర్షించుకోవడం. ఇంతేనా కాదు, మీరు నేనేమైనా ఎక్కువ మాట్లాడుతున్నానా, ఎగ్జాజరేట్ చేసి మాట్లాడుతున్నానా, నిజం చెప్పండి, నేను చెప్పింది కరెక్టా కాదు చెప్పండి. 100% కరెక్ట్. ఆ మాయాజాలంలోకి మనం దయచేసి వెళ్ళొద్దు, అది భయంకరమైన విద్య. అది ఆధునిక విద్య అవని వైదిక విద్య అవని, అది భయంకరమైన విద్య. అది కేవలం ఏం చేస్తుంది, మనలో పైత్యాన్ని తీసుకొస్తుంది, మనలో గర్వాన్ని తీసుకొస్తుంది, వినయ భావన పూర్తిగా పోతుంది, సేవాభావన పూర్తిగా పోతుంది అనమాట. ఇంకా మనం సమాజానికి మనం బరువు అయిపోతాం, సమాజాన్ని పీడించే వాళ్ళం అయిపోతాం, కానీ సమాజ సేవకులం మనం కాలేమన్నమాట. సో అందువల్ల దయచేసి వ్యక్తి ప్రధాన విద్య చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వ్యక్తుల్ని పట్టించుకోండి, విషయం కంటే ఎక్కువ వ్యక్తుల్ని పట్టించుకోండి. అందుకనే నేను మీకు ఎక్సర్సైజ్ ఇస్తున్నాను, ఈ వ్యక్తిని పట్టించుకోండి ఫస్ట్. ఏ వ్యక్తిని? ఏ వ్యక్తి అయితే మనకు ప్రాణం పోసాడో ఆ వ్యక్తిని పట్టించుకోవడానికి ప్రయత్నించండి ఫస్ట్. ఆయన ఎడల మనం ఎలాంటి రెస్పాన్సిబిలిటీని కలిగి ఉన్నామనేటువంటిది ఆలోచించండి. ఆయన యొక్క మిషన్, ఆయన యొక్క మిషన్ని సపోర్ట్ చేయడం కోసం మనం ఎలా వ్యవహరించాలో ఆలోచించండి. అందుకే ఈ మాటలు చెప్తున్నాను, వ్యక్తి ప్రధాన విద్యలో భాగంగానే ఈ మాటలు చెప్తున్నాను. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఎనీ టాపిక్స్ ఫర్ డిస్కషన్? వేదిక సిస్టంలో ఉంది కరెక్ట్, ఇదేదో కొత్తది కాదు. లేదు అంటే గ్రూప్ గ్రూప్స్గా, అవునా, గ్రూపిజం లేకుండా పోయింది రైట్. సో అది సమస్య. ఇప్పుడు మీరు అడుగుతుందంటే ఆ సమస్యకి ఎట్లా, దీని సమస్యను ఎలా దీన్ని అధిగమించాలి. బట్ ఆయన్ని కూడా మనం ఏం చేయట్లేదు, ఆయన కూడా మనం ఫాలో చేయట్లేదు. యాక్చువల్గా ఆయన్ని కూడా ఓన్లీ పేరు చెప్పుకుంటున్నాం, కానీ ఆయన గురువు అని నిజంగా మనం అది కూడా చేయలేకపోతుంది కరెక్ట్. చాలా పెద్ద సమస్య, ఇది చిన్న సమస్య కాదు. ఇది ఎందువల్ల వచ్చిందో చెప్పనా, మోడర్న్ ఎడ్యుకేషన్ డామినేషన్ దీంట్లో కూడా వచ్చేసింది, దీంట్లోకి వైదిక విద్యలో కూడా వచ్చేసింది. కాబట్టి ఇది యాక్చువల్గా మనందరం కూడా మోడర్న్ ఎడ్యుకేషన్స్ యొక్క దుష్ఫలితమే. మనందరం కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేస్ సెంటర్డ్ అరౌండ్ హౌ టు ఎక్స్ప్లాయిట్. దిస్ ఇస్ మోడర్న్ ఎడ్యుకేషన్. ఈ సమస్యను అధిగమించాలి అని అంటే ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సిందే. ఎక్కడితో స్టార్ట్ చేయమని అంటున్నాను నేను. అందుకే నేను కింద ఎక్కడితో స్టార్ట్ చేయమనట్లేదు. మనందరికీ కామన్ సెంటర్ ఒకరు ఉన్నారు, గ్రూపులకు అతీతంగా, దీక్ష గురువులకు అతీతంగా, శిక్ష గురువులకు అతీతంగా మనందరికీ షెల్టర్ ఇచ్చినటువంటి ఒక కామన్ పర్సన్ ఉన్నారు కదా. సో ఆయనతో స్టార్ట్ చేయమని అంటున్నాను. ఆయనతో స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈయన ఈ సిద్ధాంతాలకి నిలబడ్డారు. మరి ఈ సిద్ధాంతాలను నిలబెట్టడానికి ఈయనకి ఎవరు సహాయపడుతున్నారు, ఎలా సహాయపడుతున్నారు, వాళ్ళకి నేను ఎలా సహాయపడగలను? హోల్ కాన్సెప్ట్ నౌ ఇట్ హాస్ బికమ్ పర్సనలైజ్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఎవరి మీద ఫెయిత్ పెట్టలేనంటే ప్రభుపాద మీద పెట్టలేమా? మనం ఫెయిత్ పెడుతున్నాం కదా, ప్రభుపాద మీద ఉంది కదా మనకి ఫెయిత్. సో ఉన్న ఫెయిత్నే నేనేం చేస్తున్నాను, జాగృతం చేయమని అంటున్నాను. మనకు ఆల్రెడీ ఫెయిత్ ఉంది, కానీ మన దృష్టిలో ఏంటంటే ప్రభుపాద ఈజ్ గాన్, ఈజ్ నాట్ విత్ అస్. ప్రభుపాద ఈజ్ గాన్, ప్రభుపాద ఈజ్ ప్రజెంట్ విత్ అస్ through his books, through his followers, through his instructions, he is always present with us. So nen ekkadi nunchi modalu pettunnanu, ikkadi nunchi krishnudu tho modalu pettadam kashtam, andike nen antunnanu krishnudu tho manaku relationship uhinchukodam kashtam. Kani krishnudu tho relationship undani manaku mottamodati cheppina vyakti evaru? Prabhupada. Ee vidhanga unnadi ani cheppinatundi vyakti evaru? Prabhupada. So Prabhupada ni chala సీరియస్ గా మనం తీసుకున్నట్లయితే, ప్రభుపాదులు వారు ఇచ్చిన సిద్ధాంతాలని మనం సీరియస్ గా తీసుకుని ఆయన ఇందాక మళ్ళీ అదే రిపీట్ చేస్తాను, ఆయన ఏ సిద్ధాంతానికి నిలబడ్డారు, ఆ సిద్ధాంతాలను నిలబెట్టడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని నేనే రకంగా సేవించగలను, వాళ్ళకి నేను ఎలా సేవించగలను, దెన్ యువర్ పర్సనలిజం హాస్ స్టార్టెడ్ జస్ట్ లైక్ దట్. యువర్ పర్సనల్ విషయ వ్యక్తి ప్రధాన విద్య మొదలైపోయింది, మొదలవడం ఏంటి, చాలా ఉన్నత స్థాయికి కూడా వెళ్ళింది యాక్చువల్లీ. ఇఫ్ యూ కెన్ డూ దట్, దానికి ఏంటి కష్టం, ఇది చేయడానికి ఏంటి కష్టం? యూ టెల్ మీ ది ఆన్సర్. అంటే దీనికి ఆటంకపరుస్తున్నటువంటి అంశం ఏదైనా ఉందా, ఇలా చేయడానికి ఆటంకపరిచే అంశం ఏదైనా ఉందా, లేదా ఇది సమంజసంగా అనిపించట్లేదా, అవరోధం ఏంటి దీన్ని ఈ రకంగా ప్రయత్నం చేయడానికి? మనకు అవరోధం ఏమిటి, ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఇది నా ప్రశ్న మీ అందరికీ. బ్రహ్మానంద చేయొచ్చు కదా, చేయొచ్చు, చేయాలి కూడా. చేయడం మనందరి యొక్క ధర్మం, మనందరి ధర్మం చేయటం. దేనికోసం చేరామయ్యా ఇక్కడ? మూడు పూటలు తిని పడుకొని ఏదో చిన్నగా సేవ చేస్తున్నట్టు చేసి ఇలా చేసి వెళ్ళిపోవడానికి? ఇలా వెళ్ళిపోతే భగవద్ధామానికి వెళ్ళిపోతాం, భగవద్ధామం మర్చిపోండి, భగవద్ధామం గురించి వెళ్ళిపోవడం గురించి మర్చిపోండి. ఏదో మ్యాజిక్ విమానం వస్తుంది వెళ్ళేటప్పుడు, ఆ విమానం వచ్చి మనల్ని ఎలా తీసుకుని వెళ్ళిపోతారు, ఇవన్నీ ఫెయిరీ టేల్స్, ఇవన్నీ ఫెయిరీ టేల్స్. యూ హావ్ టు కమ్ టు సంబంధ జ్ఞానం, ప్లాట్ఫామ్ ఆఫ్ సంబంధ జ్ఞానం, ఫుల్లీ రికగ్నైజ్డ్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ యూ హావ్ టు కమ్ టు. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు కదా, అలా ఇగ్నోరెన్స్ లో ఏదో ఒక దాంట్లో ఉండి ఏదో చేసేసి మైండ్లెస్ గా ఏదో చేసేస్తే వెళ్ళిపోతాం అనుకోవడం మహా అదొక మహా అదొక అపోహ, జస్ట్ అన్ ఇల్యూషన్. ఇట్ డజంట్ హ్యాపన్ లైక్ దట్. యు హావ్ టు డూ ఇట్ విత్ డివోషన్, యు హావ్ టు డూ ఇట్ విత్ భావ, విత్ గ్రేట్ అఫెక్షన్ ఇన్ యువర్ హార్ట్, రిమెంబరింగ్ దేర్ సాక్రిఫైసెస్. ఎవ్రీథింగ్ యూ డూ విత్ రిమెంబరింగ్ దేర్ సాక్రిఫైసెస్ ఆఫ్ ది ఆచార్యస్, సాక్రిఫైసెస్ ఆఫ్ వైష్ణవాస్ ఫర్ యువర్ అప్లిఫ్ట్మెంట్, దట్ బికమ్స్ ఏ రిచ్లీ డివోటెడ్ యాక్టివిటీ. It's a rich devotional activity. Right now it is not a rich devotional activity. It is just a nissaramaina atvanti, just kaalu chethulu kadapadam ante. Bhava should be there. You have to put your full heart in it. Full heart in it. You know, Prabhupadalu variki entandi aa spurti 36 rojula paatu jaladootalu elladam, adi okette aithe 43 ella paatu prepare avadam deeniki. అది ఇంకో ఎత్తు. 1922 ఇన్స్ట్రక్షన్ వస్తే 1965 వరకు వెనుకంజ వేయకుండా ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తూ ఎంత స్ఫూర్తి ఉండాలి ఆ వ్యక్తికి, ఎంత స్ఫూర్తి ఉంటే 43 కంటిన్యూస్ ఇయర్స్ దాని గురించి ఆలోచిస్తూ ఈజ్ బ్రీతింగ్ దట్, ఈజ్ ఈటింగ్ దట్, బ్రీతింగ్ దట్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ గురు. ఎంత ఉద్యమ స్ఫూర్తి ఉండాలి ఆయన, అంత ఉద్యమ స్ఫూర్తి ఉంది కాబట్టి అంత పెద్ద ఉద్యమ రూపంలో అది మేనిఫెస్ట్ అయింది. ఇంత మహా ఇస్కాన్ లాంటిది ఒకటి స్థాపించారు. ఒక ప్రపంచ వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని స్థాపించగలిగారు. అంత ఉద్యమ స్ఫూర్తి ఉంది మన దగ్గర. అంత ఉద్యమ స్ఫూర్తి నేనేమి పెంపొందించుకోవాలనట్లేదు, అది సాధ్యం కూడా కాదు. బట్ అట్లీస్ట్ ఎంత ఉద్యమ స్ఫూర్తి ఉండాలి అని అంటే మన చుట్టూ ఉండేటువంటి 4-5 డివోటీస్ ఇంకా ఒక స్థాయిలో, వేరే స్థాయిలో ఆనందంగా ముందుకెళ్లే విధంగా మన యొక్క అసోసియేషన్ ఉండాలి. వారికి అలాంటి అసోసియేషన్ ఇవ్వాలి. లేదా ఆ ఇన్నోసెంట్ ప్రజలు ఎంతో మంది వస్తూ ఉంటారు మన మందిరానికి, వారు ఒక ఉద్యమం స్ఫూర్తి కలిగే విధంగా, వారి ఉద్యమాలకి వారి జీవితాన్ని అంకితం చేసే విధంగా మనం వారికి సహాయపడాలి. అంత ఉంది కనీసం, కనీసం అంత చేయండి. ఇంత పెద్ద చేయకపోతే ఇంత చేయగలగండి. అలా చేయకుండా ఊరికనే జస్ట్ ఏదో కాలం గడిపేయడానికి ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్. హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ సో షాలో ఆర్ సో యూస్లెస్ టు సింప్లీ స్పెండ్ ఇట్ లైక్ దాట్, జస్ట్ లైక్ దాట్. హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. ఇట్ కెనాట్ బి జస్ట్ స్పెండ్ లైక్ దాట్, జస్ట్ స్పెండ్ లైక్ దాట్ వాల్యూలెస్లీ. చేద్దామంటారా? ఏమంటారా? చూడండి, మీలో ఎంత స్ఫూర్తి కలుగుతుందో లేదో నాకు తెలియదు. రోజు నాలో నేను స్ఫూర్తిని నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను నింపుకున్న స్ఫూర్తితో ఒక్కరికైనా ఆ స్ఫూర్తిని రగిలించగలిగితే నాలో నిజమైన స్ఫూర్తి ఉన్నట్టు లెక్క. లేకపోతే ఇట్స్ ఆల్ ఫేక్. నేను రోజు దీని గురించి ఆలోచిస్తున్నాను. రోజు ఎవ్రీ డే ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎవ్రీ డే ఐఎమ్ థింకింగ్ అబౌట్ ప్రభుపాద సాక్రిఫైస్. ఎవ్రీ డే ఆయన ఆలోచనలు ఎలా ఉండి ఉంటాయి. ఆయన అలా ఆ వార్డులో ప్రయాణం చేస్తున్నప్పుడు 24 గంటలు ఆయన మనలా పడుకోడు కదా. ఆయన మెలకుగానే ఉంటాడు. మెలకుగా ఉంటే ఆయన ఆలోచనలు ఎలా ఉండి ఉంటాయి. ఆయనకి ఎక్కడి నుంచి స్ఫూర్తి వస్తుంది? ఆయనకి ఆ భరోసా ఎలా? ఆ సర్కమ్స్టాన్సెస్ అంత భయంకరంగా మారినప్పుడు ఒక్కసారిగా తుఫాను వర్షం వచ్చేసి ఆయనేమో సిక్ అయిపోయి 2 రోజులు పూర్తిగా లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఆలోచించుంటారు? ఇంత పెద్ద జర్నీకి ఆయన ఎలా దానికి ఎలా ఉద్యమించారు? ఆయన గుండెపోటు వచ్చినప్పుడు ఏమిటి పరిస్థితి ఆయనకి? ఈ ఏం ఎన్విజన్ చేస్తుంటారు ఆయన? అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలనుకుంటారు? ఏం చేయాలనుకుని ఉండుంటారు? ఆయన దగ్గర ఏం కంప్యూటర్ ఏం లేదు. 1, 2, 3 ఆయన దగ్గర ఏం కంప్యూటర్ లేదు. ఏమేమి చేయాలనేటువంటిది ఇమీడియట్ స్టెప్ వైజ్ డివైడ్ చేసేసి ఆయనకి ఫీడ్ చేసిన ప్రోగ్రామ్ ఏం లేదు ఆయన దగ్గర. ఆయన స్ఫూర్తి ఆయన్ని ముందుకి నడిపిస్తుంది. ఆయనకి ఆయన గురువు గారి మీద ఉండేటువంటి ప్రేమే, బద్ధజీవుల మీద ఉండేటువంటి కృపే ఆయన్ని నడిపిస్తుంది. అదే కదా ఆయన నడిపిస్తున్నట్టు. అందులో ఎంత తీసుకోలేమో మనం, ఇంత ఆ క్వాలిటీలో ఎంత తీసుకోలేమో. సో అది నాకెంతో ప్రేరణ కలిగిస్తుంది. అదే నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను జ్ఞానం గురించి మాట్లాడట్లేదు. జ్ఞానమంతా దీనికి సబ్సర్వియంట్. సో ఈ రకంగా మన వ్యక్తి ప్రధాన విద్య ఇంకేమైనా దీని గురించి ఏమైనా డిస్కషన్? ఎస్ నిఖిల్, నిద్ర వస్తుందా ఇలా చెప్తుంటే? మీకు కనెక్ట్ అవ్వగలుగుతున్నారా లేదా చెప్పండి. అది అదొకటి చెప్పండి ఫస్ట్. నా మాటలతో మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారా లేదా? ఇది మరీ టూ మచ్గా ఏదో బాణాలు వెళ్ళిపోతున్నాయా, లేకపోతే కనెక్ట్ అవ్వగలుగుతున్నారు? నిజాయితీగా చెప్పండి. పర్వాలేదు, నన్ను ఏం ఇన్సల్ట్ చేసినట్టు కాదు. మీరు ఒకవేళ కనెక్ట్ అవ్వలేకపోయినంత మాత్రాన నన్ను ఇన్సల్ట్ చేసినట్టు కాదు. బట్ ఏదో ఒకరోజు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం అయితే జరగాలి, ఆచరణ చేయాలి. తెలియట్లేదు, అది తెలుస్తుంది, మెల్లగా తెలుస్తుంది. బట్ ఆ స్ఫూర్తిని మనం కలిగి ఉన్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. ఒక భావజాలం ఉంటే ఆ భావజాలంతో మనం ముందుకు వెళ్ళటం, ఏం చేస్తాం అనేటువంటి తర్వాత ఒక కీర్తన అలా పాడండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం ఏదో కొత్త చేయక్కర్లేదు. ఆకాశాన్ని ఇలా చించేసి ఇప్పుడు చేస్తున్న వాటినే ఈ స్ఫూర్తితో చేయమని అంటున్నాను. ఇప్పుడు చేస్తున్న వాటిని, ఇప్పుడు ఏవేవైతే చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? మంగళారతి లేస్తున్నాం, జపం చేస్తున్నాం, ప్రభుపాదుల వారి గురు పూజ పాడుతున్నాం, వైష్ణవులకు సేవ చేస్తున్నాం, వైష్ణవుల దగ్గర నుంచి వింటున్నాం, బయటకు వెళ్లి పుస్తకాలు అమ్ముతున్నాం, ప్రభుపాదుల వారి పుస్తకాలు, వీటన్నిటినీ భావజాలంతో చేయలేమా? ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం కొత్తగా ఏం చేయాలి? కొత్తగా ఏం చేయొద్దు అనట్లేదు, నేను కొత్తగా ఏం చేయమనట్లేదు. ఇదే పనులని ఈ భావజాలంతో ఏవైతే సేవలు చేస్తున్నారో, ఎవరెవరు ఏ సేవలు చేస్తున్నారో, దిస్ ఈజ్ ప్రభుపాద్ టెంపుల్, ఇట్ మస్ట్ బి అబ్సల్యూట్లీ క్లీన్, ఇట్ షుడ్ స్పార్కిల్. ఒక డివోటీకి స్ఫూర్తి కలిగితే టెంపుల్ విల్ స్పార్కిల్. దిస్ బోగా ఈజ్ గోయింగ్ టు ప్రభుపాద్, ఐ మస్ట్ పుట్ మై ఫుల్ హార్ట్ ఇన్ కుకింగ్, ఇట్ గోస్, ఇట్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్స్. ఎత్తిన ప్రతి ఒక్క డివోటీ అవ్వాలి, దట్ ఈస్ ద స్ఫూర్తి. చేసింది ఏదైతే చేస్తున్నారో అదే చేయమంటున్నాను. అలా నేను లెక్చర్లు ఇచ్చేమని అంటలేదు. 100 మందికి మీరు వచ్చిన పుస్తకాలన్నీ అమ్మకుండాను రెండు కూర్చోండి, మీకు నేను ప్రభుపాదుల వారి గురించి చెప్పాలి అని చెప్పి మీరు మొదలుపెట్టి పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాడు చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాయి ఆగండి అని చెప్పి వాళ్ళని అక్కడే పెట్టుకుని చేయమని అనట్లే. నేను అంటుంది ఏంటంటే, ఆ ఉద్యమ స్ఫూర్తిని కలిగి మీరు పుస్తకాలు అమ్మండి, ప్రభుపాదుల వారి గురించి చెప్పండి, మీరు ఆశ్చర్యపోతారు, నిజంగా ఆశ్చర్యపోతారు. నేను లాస్ట్ సాటర్డే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సాటర్డే నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఆ ప్రోగ్రాంలో వాళ్ళు జూబ్లీ హిల్స్లో ఉండేటువంటి వాళ్ళు అందరు పాష్ పీపుల్, వాళ్ళు ఎవరో ఒక గృహప్రవేశానికి కొత్త వాళ్ళని పిలిచి ఒక చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. 50 మంది వాళ్ళ జీవితంలో కింద కూర్చోవడమే వాళ్ళకి తెలియదు. 1 ఫస్ట్ కింద కూర్చున్నారు. కింద కూర్చున్న తర్వాత నేను మొదలెట్టడమే 1922 నుంచి మొదలెట్టాను. 1896 నుంచి మొదలెట్టాను. ఇప్పుడు మనం ఉన్నది 2015. నేను మొదలెట్టింది ఎప్పటి నుంచి? ఎందుకు 1896 విశేషం ఏంటయ్యా? ప్రభుపాదుల వారు పుట్టింది ఆ సంవత్సరంలో. 1896 నుంచి మొదలుపెట్టాను. గంటన్నర సేపు ప్రభుపాదుల వారు పుట్టుక నుంచి ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్లి ఆయన సాధించినటువంటి విషయాలన్నీ నాకే తెలియకుండా గంటన్నర సేపు నేను మాట్లాడితే కిక్కురు మనకుండా కళ్ళు మూతలు పడకుండా వీళ్ళందరూ విన్నారు. ఆ ఇన్వైట్ చేసినటువంటి ఆయన డివోటీ, ఆయనకి డౌట్ వచ్చేస్తుందన్నమాట, ఏమని, వీళ్ళు ఎక్కడ ఫీల్ అయిపోతే బోర్ ఫీల్ అయిపోతారో అని ఆయనకు డౌట్ వచ్చేసింది. కాబట్టి ఆయన మధ్య మధ్యలో ఇలా చూస్తున్నాడు, వెనక ముందుకు చూస్తా ఉన్నాడు. ఆయనకి పిచ్చెక్కిపోతుంది, ఎందుకనంటే వీళ్ళందరూ కూడా స్పెల్ బౌండ్, వాళ్ళందరూ కూడా చాలా కనెక్ట్ అవుతున్నారు. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, కొత్త వ్యక్తులకి ఏమి ప్రభుపాదుల వారి గురించి తెలియనటువంటి వ్యక్తులకి ఈయన సాక్రిఫైస్ చెప్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆనందం ఎంతంత కాదు. దాని తర్వాత లెక్చర్ తర్వాత చెప్పారు ఏంటంటే, అంటే ఈ మూమెంట్ వెనకాతల మేము ఏదో వెస్టర్నర్ స్టార్ట్ చేశారో ఇంకోటి అనుకున్నాం, కానీ ఒక వ్యక్తి యొక్క ఇంత ఆలోచన ఉన్నది, ఆయనకి ఇంత ప్రేరణ ఉన్నది, ఆయన వెనక ఇంత డివోషన్ ఉన్నదని మాకు తెలియదు. ఇన్ని నేను అన్ని డిస్క్రైబ్ చేశాను, డీటెయిల్స్ డిస్క్రైబ్ చేశాను. 1922 ఏం జరిగింది, 1937 ఏం జరిగింది, 1962 ఏం జరిగింది, ఆ స్టీమ్ షిప్పింగ్ కంపెనీ అధినేత మొరార్జీ, సుమతి మొరార్జీతో ఈయన ఎలా మాట్లాడారు, ఈయన వీసా పొందడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, పీఫామ్ పొందడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, పాస్పోర్ట్ పొందడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ఆయనకి క్యాబిన్ ఎలా అలాట్ అయింది, ఆయన పుస్తకాలు ఎక్కడెక్కించారు, ఇన్ని డీటెయిల్స్ అన్ని కూడాను చెప్తే గంటన్నర పడితే ఒక్కరు కూడా కిమ్మురం కిక్కుమనలేదు. అంత సంతోషంగా ఉన్నారు. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, యాక్చువల్గా మనం ఈ మూమెంట్ని ఒక పర్సనల్ మూమెంట్గా ప్రజెంట్ చేయట్లేదు. ఈ మూమెంట్ని మళ్ళీ ఎలా ప్రజెంట్ చేస్తున్నామంటే, ఎవరో దీనికి అధినేత లేనట్టుగా, ఏదో అన్ని ఆటోమేటిక్గా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదో దీన్ని స్టార్ట్ చేసినట్టుగా మనం చెప్తున్నాం, కానీ ఈ మూమెంట్ అనేటువంటిది యాక్చువల్గా స్టార్టెడ్ బై ఏ సింగిల్ పర్సన్, 1 పర్సన్ హెస్ స్టార్టెడ్ దిస్ మూమెంట్. ఆయన ఘనకార్యాలు ఇవి, ఆయన చేసినటువంటి గొప్పతనం ఇది అని మీరు మనం చెప్పుకుంటూ పోతే డెఫినెట్లీ పీపుల్ విల్ అప్రిషియేట్ అవర్ మూమెంట్, 100% గ్యారంటీడ్. అలా చేయాలి అని అంటే మనకి స్ఫూర్తి ఉండాలి కదా, మనకంత తొందరగా టెంపుల్కి వెళ్ళాలి, ప్రసాదం అయిపోద్దో లేదో, నా కోసం కూర ఉంటుందో ఉండదో, సబ్జీ ఉంటుందో లేదో, ఇవన్నీ కన్సిడరేషన్స్ ఉంటే స్ఫూర్తి గారి గుడ్ ఉంటుంది, ఏముంటుంది, స్ఫూర్తి ఉంటుంది. ఆలోచించండి, ఎవ్రీడే యూ హావ్ టు లివ్ విత్ ది స్పిరిట్, ఎవ్రీడే యూ హావ్ టు లివ్ విత్ ది స్పిరిట్. భారతీయులు చాలా చాలా పుణ్యాత్ములు.
వాళ్ళ అమాయకులు పుణ్యాత్ములు, వాళ్ళు ఈజీగా కృష్ణ భక్తిని స్వీకరిస్తారు. దాన్ని సరిగ్గా మనం స్ఫూర్తితో చెప్పగలగడం, వాళ్ళు ఈజీగా, మనమేం చెప్పక్కర్లే, లెక్చర్ ఇవ్వక్కర్లే, ప్రభుపాద గురించి మీలో ట్రూగా ఉండే అప్రిషియేషన్ ని పంచుకోండి అంతే. యాక్చువల్ గా మీ హార్ట్ లో ప్రభుపాదుల గురించి ఎంత ఉన్నత స్థానం ఉన్నదో అది చెప్పండి. ప్రతిరోజు నన్ను చెప్పమన్నా నేను ప్రతిరోజు నేను అలసిపోకుండా చెప్పగలుగుతాను ప్రభుపాదుల గురించి, అలసిపోకుండా గంటలు గంటలు చెప్పమంటే చెప్తాను ప్రభుపాదుల గురించి. అంటే నేను ఇది నా కెపాసిటీ నేను అనుకోవట్లేదు, నాకు ప్రభుపాదుల వారిని అంటే నాకు కలుగుతున్న స్ఫూర్తి నన్ను ఆ రకంగా ప్రతిస్పందింపజేస్తున్నాను, అది నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో మనం ఫుల్ టైం డివోటీస్ అని అంటే ఈ స్ఫూర్తిని కలిగి ఉన్నటువంటి వాళ్ళే ఫుల్ టైం డివోటీస్. మన ఫౌండ్రాచార్య గురించి మనకే తెలియదు, మనకి ఎవరైతే నీరు పోసి పెంచారో వాళ్ళ గురించే మనకు తెలియదు, మనం వేరే వాళ్ళకి ఇంకేం స్ఫూర్తి కలిగిస్తాం చెప్పండి. అంత డీప్ గా తెలుసుకోవాలి ప్రభుపాదుల వారి గురించి. అండ్ ఆయన గురించి తెలుసుకుంటే నేచురల్ గా ఏమవుతుంది, ఆయన చెప్పే ప్రతి మాటని నువ్వు స్వీకరించి తీరుతావు. సో అదే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అక్కడ భగవద్గీత ఇంట్రడక్షన్ లో ప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ రాస్తారు. ఏమని ఎగ్జాంపుల్ రాస్తారంటే, ఈ 10th చాప్టర్ లో చతుశ్లోకి భగవద్గీత గురించి నేను మీకు చెప్పాను, గుర్తుందా? చతుశ్లోకి భగవద్గీత గురించి చెప్పడం మర్చిపోయారా, గుర్తుందా? చెప్పలేదా? ఐడియా లేదు, చెప్పానో లేదో కూడా తెలియదు. సంబంధ జ్ఞానం గురించి చెప్పాను, 8th శ్లోక అనేటువంటిది సంబంధ జ్ఞానం గురించి చెప్తుందని, 9th శ్లోక అభిధేయ అంటే పరస్పరం మనం డివోటీస్ ఎలా వ్యవహరించుకోవాలి, 10th శ్లోకంలో ఎలా ప్రీతిపూర్వకమైనటువంటి భగవత్ సేవలో మనం ఎంగేజ్ చేయాలి, 11th శ్లోకాలో కృష్ణుడు మన దగ్గర ఉండే అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి జ్ఞాన దీపాన్ని ఎలా వెలిగిస్తాడో చెప్పాను, గుర్తుందా? 10th చాప్టర్ 8th శ్లోక, 9th శ్లోక, 10th శ్లోక, 11th శ్లోక. ఈ 4 శ్లోకాలు విన్న తర్వాత అర్జునుడికి ఏమైందో ఏమో చాలా 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 సంతోషపడిపోయి ఆయన నోటి నుంచి కొన్ని బ్యూటిఫుల్ గ్లోరిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట ఆయన నోటి నుంచి. అది విన్నారా ఆ గ్లోరిఫికేషన్ ఏంటో? ఈ 4 శ్లోకాలు విన్న వెంటనే ఇమీడియట్ గా ఆయన మాట్లాడటం మొదలెట్టాడు అర్జునుడు. పరం బ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవాన్, పురుషం, శాశ్వతం, దివ్యం, ఆదిదేవం, అజం విభవం, ఆహుస్స ఋషయసర్వే దేవర్షి నారదస్తత ఆసిలో దేవలో ఆసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీస్మే. ఇది చెప్పి ఊరుకోలే, మనందరికి కూడా ఎలా స్ఫూర్తి వచ్చేస్తే మనం ఎలా చెప్పేస్తాం. తర్వాతే ఇంకా ఇంపార్టెంట్ శ్లోకం 8th, 9th, 10th, 11th కదా ఈ 4 శ్లోకాలు, 12th, 13th ఈ 2 శ్లోకాలు ఇప్పుడు చెప్పింది అర్జున్ చెప్పింది. 14th శ్లోకం చాలా ఇంపార్టెంట్, 10th చాప్టర్ 14th శ్లోక ఏమిటది, అందులో ఏమని రాస్తుంది, ఎందుకు అది ఇంపార్టెంట్, 10th చాప్టర్ లో 14th శ్లోకం ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే ఈ మాట అంటున్నాడు కాబట్టి ఆయన అర్జునుడు ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు ఎవరికైనా తెలుసు ఆయన ఏమన్నాడు? సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ. ఓ కేశవ, ఓ కృష్ణ, సర్వమేత ధృతం అని నువ్వు చెప్పిందంతా యాజ్ ఇట్ ఈస్ గా మొత్తం నేను స్వీకరిస్తున్నాను. ఇందులో నాకు ఇష్టం వచ్చింది ఇంత కట్ చేసి అంత నో, ఎవ్రీథింగ్ ఐఎమ్ యాక్సెప్టింగ్, ఎవ్రీథింగ్ ఐఎమ్ యాక్సెప్టింగ్. సో ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని ఉదహరిస్తూ రాస్తారు ఇంట్రడక్షన్. మీరు ఇంట్రడక్షన్ ఎన్నిసార్లు చదివారు భగవద్గీత ఇంట్రడక్షన్? ఒకసారి కూడా సరిగ్గా చదవలేదు. చదివితే ఫస్ట్ ఫస్ట్ ప్రభుపాదులు రాసింది ఏమిటి, భగవద్గీత స్ఫూర్తి ఏమిటి అని రాశారు. వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ భగవద్గీత? ఆ స్పిరిట్ ఆఫ్ భగవద్గీతలో ఫస్ట్ రాసేది ఇదే, దీని గురించే. ద స్పిరిట్ ఆఫ్ భగవద్గీత ఈస్ ద వే అర్జున హ్యాస్ యాక్సెప్టెడ్ భగవద్గీత, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ భగవద్గీత. అర్జునుడు దీన్ని ఏ స్ఫూర్తితో తీసుకున్నాడు, ఏ స్ఫూర్తితో తీసుకోవాలి? ప్రభుపాదులు రాస్తున్నారు, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి మందుల చీటీ రాయించుకుని ఆ మందుల చీటీని మనం మందుల షాప్కి వెళ్లి మందులు కొనుక్కుని కరెక్ట్ గా ప్రిస్క్రిప్షన్ లో ఎలా ఉందో అలా దానికి తగ్గట్టుగా మనం దాన్ని వాడితే మన దగ్గర ఉండే డిసీజ్ అనేటువంటిది పోతుంది. ఎవరు కూడా నేను చేయడానికి వీల్లేదు, ఆ మందుల చీటీలో ఒకదాన్ని మనం వాడతామనో లేకపోతే ఇంకొత్తగా యాడ్ చేసుకుంటానో అనేటువంటిది ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని మనం తీసుకోవాల్సిందే, దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేదు. దాన్ని ఉదహరిస్తూ ప్రభుపాదుల వారు ఈ మాట అంటారు అర్జునుడు చెప్పిన మాటలు. My dear Krishna, I will accept everything you said. Sarvame tadrutam manye yanmam
వదసి కేశవ. విదుర్దేవాన దానవ. ఎందుకంటున్నాడు, ఓ కృష్ణ నీ గురించి తెలుసుకోవడానికి నువ్వు సహకరిస్తేనే నీ గురించి తెలుసుకోవచ్చు, గాని మహామహా గొప్ప దేవతలు గాని దానవులు గాని నీ గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు స్వయంగా తెలుసుకోలేరు. ఓ కృష్ణ నువ్వు దయతలిచి నిన్ను నువ్వు విదితం చేసుకుంటేనే నిన్ను మేము తెలుసుకునే అవకాశం ఉన్నది. సో ఇది పర్సనలిజం అంటే. పర్సనలిజం అంటే నాట్ దట్ ఐ విల్ గ్రాబ్ విత్ మై ఇంటెలిజెన్స్, నాట్ ఇలా విల్ ఐ ఫైండ్ అవుట్ ఎవ్రీథింగ్ విత్ మై బ్రిలియన్స్. దిస్ ఇస్ నాట్ పర్సనలిజం, దిస్ ఇస్ ఇంపర్సనలిజం. దిస్ ఈస్ ద డిసీజ్ ఆఫ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్. సో ఈ మెథడ్ మనం వి షుడ్ గివ్ అప్ దిస్ మెథడ్. ఏమిటి అర్థమవుతుందా? మనం ఒక టైప్ ఆఫ్ క్లాసులకు అలవాటు పడిపోతే ఇలాంటి క్లాసులు కష్టం అవుతాయి. అవునా కాదా? ఏమంటావు సురేష్? సరే సతీష్, ఏడో హేళప్ప, నీవు కండదల్లి మాట్లాడి నమ్మకి స్వల్ప గొత్తాగత్త. నిమ్మ తెలుగు నమ్మ కన్నడ ఈక్వల్. సహోదర భాష. అచ్చా వెరీ గుడ్, సహోదర భాష. లిపి ఒకే రకంగా ఉంటుంది చూడటానికి. మనందరం సహోదరులు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించి 10th క్లాస్ అంతా ఎస్పీఎల్ గా ఉండి ఇదే చెప్పడం రోజు ప్రతిజ్ఞ. ఎస్పీఎల్ అంటే స్కూల్ ప్యూపుల్ లీడర్. స్కూల్ లీడర్ అయితే ఐ వాజ్ ద స్కూల్ లీడర్. రోజు 1st క్లాస్ నుంచేనా ఇవన్నీ ప్రేయర్లు చెప్తారు, చేసే ఏదో పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఏమంటావు, కనెక్ట్ అవుతున్నావా? కనెక్ట్ అవ్వట్లేదా? అవ్వలేకపోతున్నావా పాపం? అవుతున్నావు. ఏం చేయాలనిపిస్తుంది? ప్రపంచాన్ని చించేయాలనిపిస్తుందా? ఆచరించే ప్రయత్నం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆచరించే ప్రయత్నంలో భాగంగా మొట్టమొదటి ఏమిటో తెలుసా? నో ఫాల్ట్ ఫైండింగ్. ఎవరిలో కూడా ఫాల్ట్ ని చూడదు. ఎవరిలో నో ఫాల్ట్ ఫైండింగ్. నో ఫాల్ట్ ఫైండింగ్, నో ఫాల్ట్ స్పీకింగ్, నో ఫాల్ట్ స్పీకింగ్ అండ్ నో ఫాల్ట్ హియరింగ్. నో ఫాల్ట్ ఫైండింగ్, నో ఫాల్ట్ స్పీకింగ్, నో ఫాల్ట్ హియరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకున్నదే కోమల శ్రద్ధ. ఈ కోమల శ్రద్ధ కాస్త డిశ్చార్జ్ అయిపోయింది అనుకో, ఇంకేం మిగులుతుంది చూడండి. సో ఇంకా ఎనీ కామెంట్స్? ఐ వాంట్ టు హియర్ ఎనీ కామెంట్స్ బిఫోర్ ఐ మూవ్ ఫార్వర్డ్. ప్రభుపాదులు మరియు ప్రభుపాదుల వారి ఉద్యమం మానవులకి. అవును, కరెక్ట్, వెరీ గుడ్. ఎస్, భగవంతుణ్ణి సంతోషింపజేసే ఏ కార్యక్రమం అయినా సర్వజీవ మానవ సర్వజీవులకి కూడాను శ్రేయోదాయకమైనటువంటి, సర్వజీవులకి శ్రేయోదాయకమైన. అందువల్లే మన ఎయిమ్ ఏమిటంటే దేవాది దేవుడు అయినటువంటి కృష్ణుణ్ణి సంతోష పెట్టడం, ఆనందింప చేయటం అని ఎలా తెలుస్తుంది? నాకు ఎలా తెలుస్తుంది? మంచి ప్రశ్న, వెరీ గుడ్. ప్రభుపాదులు వారిని ఎవరు అడిగారు, హౌ డూ వీ రికగ్నైజ్ యువర్ ఫాలోవర్స్ అని ఎవరు అడిగారు? ఈ మాట తెలుసా, విన్నారా? ప్రభుపాదులు వారిని ఎవరు అడిగారు, హౌ కెన్ వీ రికగ్నైజ్ యువర్ ఫాలోవర్? అంటే ప్రభుపాదులు వారు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? మై ఫాలోవర్ ఇస్ అ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. అని ఇది ఆయన ఇచ్చిన ఆన్సర్. నువ్వు విన్నావా బ్రహ్మానంద? మై ఫాలోవర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. అయితే ఈ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అనేటువంటిది ఆచరణాత్మకంగా ఎలా అర్థం చేసుకోవాలి? నా దృష్టిలో పర్ఫెక్ట్ జెంటిల్మెన్ ఎవరునంటే, ఇతరుల్ని డిస్టర్బ్ చేయడు, ఇతరులు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే డిస్టర్బ్ కానటువంటి వాడు పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఆయన వల్ల ఎవరికి డిస్టర్బెన్స్ కలగదు. ఆయనకి ఎవరైనా డిస్టర్బెన్స్ కలిగించాలని ప్రయత్నం చేసినా ఆయన డిస్టర్బ్ కాదు. హీజ్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. and he will go on doing his services with these two qualities. He will go on doing his services. ఆయన ఎవరైనా తిట్టని, ఆయన ఎవరైనా సరే చులకనగా చూడని, ఆయన ఎవరైనా ఆయన ప్రే చేయని, పొగడని, హీ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై దీస్ థింగ్స్. హీ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై దీస్ థింగ్స్. సో ఇది ఇది కొద్ది కొద్ది స్థాయిలోనైనా జరుగుతూ ఉంది అని అంటే మనం చెప్పొచ్చు ప్రభుపాదులు వారి యొక్క మూమెంట్లో మనం ముందుకు వెళ్తున్నాము, ప్రభుపాదులు వారి మూమెంట్లో మనం ముందుకు వెళ్తున్నామని మనం కొద్దిగా కాన్ఫిడెంట్గా మనం ఉండొచ్చు. ఎందుకంటే నేను చూస్తున్నంత మట్టుకు చాలామంది వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. చాలామంది కాదు, 99.9% వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, డిస్టర్బ్ అవ్వడం, డిస్టర్బ్ చేయడం. సో ప్రాక్టికల్గా దాని అర్థం ఏంటి? దాన్ని మీరు ఎలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? నేను ఇందాక చెప్పిందే, నో ఫాల్ట్ ఫైండింగ్, నో ఫాల్ట్ స్పీకింగ్, నో ఫాల్ట్. సో దీనివల్ల ఏమవుతుంది? నో డిస్టర్బెన్స్ విల్ కమ్ టు యూ. డిస్టర్బెన్స్ అంతా ఏమిటంటే ఫాల్ట్లోనే ఉంది, ఇందులోనే ఉంది మొత్తం డిస్టర్బెన్స్. ఇఫ్ సంబడి డస్ దట్ విత్ యూ, యూ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ బై ఇట్. యూ డోంట్ డూ ఇట్. ఇఫ్ సంబడి డస్ దట్ విత్ యూ, యూ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ బై ఇట్. డోంట్ వరీ టూ మచ్. రెక్టిఫై చేయాలి, సరిదిద్దాలి. ఎవరు ఆచా ఎవరికి ఎవరి ఫాల్ట్ చూస్తాడో ఆ వ్యక్తి డిస్టర్బ్ అవుతాడు. అదేనా ఫాల్ట్ చూపించే వ్యక్తి, ఫాల్ట్ చూసే వ్యక్తి, చేయబడే వ్యక్తి. అదే ఎవరిని కరెక్ట్ చేస్తారో ఆ వ్యక్తి కనిష్టాధికారిగా ఉండడం వల్ల కొన్నిసార్లు డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. అదేనా అనుకుంటుంది, ఎవరు పర్ఫెక్ట్ జెంటిల్మెన్? కరెక్ట్ చేయబడిన వ్యక్తి, కరెక్ట్ చేసే వ్యక్తి. నువ్వు అంటుంది లీడర్ గురించా ఫాలోవర్ గురించా? లీడర్ గురించి అంటున్నావా? ఒక లీడర్ తన కేర్లో ఉండేటువంటి వ్యక్తిని మార్పు తీసుకొచ్చే క్రమంలో కొన్ని మార్పులు చేసినప్పుడు, కొన్ని సూచనలు చేసినప్పుడు అతను గనక డిస్టర్బ్ అయితే మరి ఇతను పర్ఫెక్ట్ జెంటిల్మెన్ గా ఎలా వ్యవహరించినట్టు? అదేనా నువ్వు అడుగుతుంది? అంతేనా? కరెక్ట్ గా అర్థం చేసుకున్నాను ఈ ప్రశ్నని? వెరీ నైస్ క్వశ్చన్. తన ఉద్దేశం వేరే వ్యక్తుల్ని డిస్టర్బ్ చేయడం కాదు, ఆ లీడర్ యొక్క ఉద్దేశం వేరే వ్యక్తులను డిస్టర్బ్ చేయడం కాదు. బట్ తన ఉద్దేశం డిస్టర్బ్ చేయడం కాకపోయినప్పటికీ కూడా తన ఉద్దేశానికి అతీతంగా ఆ వ్యక్తి డిస్టర్బ్ అయితే తప్పనిసరిగా అతను క్షమాపణ అడగాల్సి, ఆయన ఎంత పెద్ద లీడర్ అయినా కూడాను, క్షమాపణ అడగాల్సి. నేను ప్రత్యక్షంగా అలాంటి సంఘటన ఒకటి చూశాను హైదరాబాద్లో. పేరు చెప్పను. ఒక మహారాజు వచ్చి లెక్చర్ ఇస్తున్నారు పెద్ద హాల్లో, ఎందుకంటే పెద్ద హాల్లో. సో అక్కడ చిన్నపిల్లలు ముందు కూర్చుని ఉన్నారన్నమాట, ఒక 10 మంది చిన్నపిల్లలు కూర్చున్నారు. అందులో ఒక పిల్లవాడికి ఇంగ్లీష్ తెలీదు. ఆ అబ్బాయికి ఇంగ్లీష్ తెలియదని మహారాజుకి తెలియదు. సో ఆ పిల్లవాడిని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో, ఎస్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అన్నారు. ముందు వాడు కొద్దిగా భయపడ్డాడు పిల్లవాడు. తర్వాత వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ కూడాను మహారాజ్ అడుగుతున్నారు చెప్పు, వాడే చూడండి. వాడు ఇంకా భయపడిపోయాడు. ఇలా 2-3 సందర్భాలు వచ్చాయి. మహారాజ్కి అర్థం కాలేదు ఎందుకు వాడు అలా, ఎందుకు అంత కంగారు పడిపోతున్నాడు అర్థం కాలేదు. సో కంగారు పడిపోకనైనా యూ టెల్ మీ వాట్ యు అండర్స్టూడ్ అని ఇంగ్లీష్లో అన్నాను. వాడు అందరు ఎదురుగా ఏడ్చేసి ఇలా భయపడిపోతున్నాడు అనమాట. సో మహారాజ్ ఏం చేశారంటే, ఇంకా అటెన్షన్ పెట్టలే ఆ పిల్లవాడి మీద, క్లాస్ చెప్పుకుంటూ పోయారు. తర్వాత రోజు ఆయన ఒక చిన్న గిఫ్ట్ తీసుకుని పిల్లవాడి చేతిలో పెట్టి ఆ పిల్లవాడికి ఒబీసెన్స్ చేశారు. ఆ పిల్లవాడికి ఒబీసెన్స్ చేసి కౌగిలించుకొని
వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి నచ్చజెప్పించి నేను ఆ పిల్లవాడికి ఏదో భయపెడుతున్నాను అనుకున్నాడు, కానీ యాక్చువల్గా కాదు. ఆ పిల్లవాడు అంటే మరీ చిన్న పిల్లవాడు కాదు, వాడు 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఉంటాడు, అంటే పూర్తిగా జ్ఞానం ఉన్నటువంటి పిల్లవాడే. సో ఆయన ఆయన స్టేచర్ ఏంటి, ఆయన ఈ పిల్లవాడు ఏంటి, ఆయన స్టేచర్ ఏంటి, ఆయన ప్రభుపాద డిసైపుల్, ఈ మూమెంట్లో 50 ఇయర్స్ పైన ఉన్నటువంటి వ్యక్తి, 67 ఇయర్స్ వ్యక్తి ఆయన ఆయన ఏజ్, ఆయన పిల్లవాడికి ఒబీసెన్స్ చేయడం ఏంటి అంటే అక్కడ ప్రిన్సిపల్ ఏమిటి? నాకు తెలిసి కానీ తెలియక కానీ నా వల్ల ఇంకొకరికి బాధ కనుక కలిగినట్లయితే వారి బాధని తొలగించడం నా యొక్క బాధ్యత. సో ఈవెన్ సుపీరియర్ అయినా సుపీరియర్ తన జూనియర్ని కరెక్ట్ చేసే విధానంలో అవతల వ్యక్తి డిస్టర్బ్ అవ్వకుండా ఇన్స్పైరింగ్గా ఆ కరెక్షన్స్ని తీసుకునే విధంగా చేయాలి, ఇన్స్పైర్ చేయాలి. అది సుపీరియర్ యొక్క సీనియర్ డివోటీ యొక్క ధర్మం. అంత లవింగ్గా అంత కేరింగ్గా ఆ కరెక్ట్ చేయడం అనేటువంటిది సుపీరియర్ యొక్క ధర్మం. దానికి గాను అతడు సిద్ధపడాలి, ఆ స్థాయిలో అతడు వ్యవహరించడానికి భగవంతుడిని ప్రార్థించి ఆధారపడాలి. అందుకే కదా ప్రభుపాదులు వారు ఏం రాస్తారు, జలదూత శిప్లు ఏమని రాస్తారు, ఓ ప్రభు నాకే శక్తి లేదు, ఈ పాశ్చాత్య దేశాల్లో ఎంత దుర్మార్గమైనటువంటి ఎంత తుచ్చమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని మార్చడానికి నా దగ్గర ఏం శక్తి లేదు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నా మాటల్ని మార్చు. ఏ రకంగా మార్చు, వాళ్ల యొక్క హృదయాల్ని తాకే విధంగా నా మాటల్ని మార్చి వారిలో పరివర్తనని తీసుకురా ఓ ప్రభు అని ప్రార్థించారు. చదివారా జలదూతలో ఈ మాటలు గుర్తొస్తున్నాయా, ఈ మాటలు విన్నటువంటి గుర్తుందా? ప్రభుపాదులు రాసింది, ఈయన మహా ఆచార్యుడు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే నేను మాట్లాడితే వాళ్ళు డిస్టర్బ్ అవుతారని అనట్లేదు ఆయన. నా మాటల్ని సూటబుల్గా చేయి, ఎవరికి వాళ్ళు వినడానికి సూటబుల్గా నా మాటల్ని చేయి ఓ కృష్ణ అని ప్రార్థిస్తున్నారు. అలాగే ఒక సుపీరియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు లేకపోతే కొన్ని సజెషన్స్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే ఆ వ్యక్తి చాలా ఆనందంగా దాన్ని స్వీకరించే విధంగా చేయాలి. డిస్టర్బ్ అయ్యి ఏడ్చేసి గోల పెట్టేసి ఇల్లు పీకి పందిరేసినంత పని చేయించకూడదు అనమాట వాడి చేత. సో పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అంటే ఇది పర్ఫెక్ట్ జెంటిల్మెన్. అయితే ఆ లీడర్కి అంత మెచ్యూరిటీ రాకపోవచ్చు, ఆయన కూడా మెల్లమెల్లగా నేర్చుకుంటూ రావచ్చు. ఇంకా వీడి విషయానికి వస్తే వీడు పెద్ద ఆయనకి ఊరికి కయ్యమని ఉంటూ ఉన్నాడు అనుకోడు, వీడు మహానియోఫైట్. వీడు మహానియోఫైట్ ఏం చేస్తాడు, ప్రతి చిన్నదానికి కూడా దానికి ఇంకో రకంగా తీసుకొని పెడర్థం తీసుకొని ప్రతిదానికి డిస్టర్బ్, ఊరికి నచ్చిన దానికి డిస్టర్బ్ అయిపోతుంటాడు. రేపటి నుంచి 4 ఇడ్లీలు కాదు 3 ఇడ్లీలే అందరికీ చెప్పాలి అని చెప్పేసి అన్నారు, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకవేళ ఇడ్లీలు ఇస్తే నాకు ఇక్కడ ఏమిస్తారో నాకు తెలియదు, ఏమిస్తారో నాకు తెలియదు. బట్ ఒకవేళ మన ప్రసాదం విషయంలో రేపటి నుంచి ఒక ఇడ్లీ తగ్గిపోయింది, ప్రభు మా మీద ప్రేమ తగ్గిపోయింది అందుకే ఇడ్లీ ఒకటి తగ్గించారు అని చెప్పేసి వీడు అలిగేసి ప్యాక్ చేసుకుని బ్యాగ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతుంటే వాడిని ఏమనాలి, మహానియోగైడ్ అనాలా, ఏమనాలి? జీవితం యొక్క లక్ష్యం ఏంటి, నువ్వు చేస్తుందండి ఆయన. సో పాయింట్ అది, అంటే మన వైపు నుంచి మార్పు రావాలి, అవతల వ్యక్తి నుంచి కూడా మార్పు రావాలి, రెండు కూడా కలిస్తేనే అప్పుడు నిజమైన మార్పు అనేటువంటిది వస్తుంది. అందుకే దామోదర్ ప్యాస్ టైంలో ఈ రెండు ఉంటాయి కదా, 2 ఇంచ్ షార్ట్. ఏమిటి 2 ఇంచ్ షార్ట్? ఒకటి మన ప్రయత్నం, రెండోది కృష్ణుని యొక్క కృప. ఈ రెండు కలిస్తేనే పరిపూర్ణత్వాన్ని మనం సాధించే అవకాశం ఉంది. క్లియర్? సో జెంటిల్మెన్ గా ఇద్దరు వ్యవహరించాలి. ఈయన ఊరికనే డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం ఈయన జెంటిల్మెన్షిప్, ఆయన మాట్లాడి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడం ఆయన జెంటిల్మెన్షిప్. అంత ఈజీ కాదు కదా, నువ్వు లీడర్ అయితే నీకు తెలుస్తుంది. అప్పుడు మనం లీడర్ని ఈజీగా ఫాల్ట్ ఫైండ్ చేస్తాం కదా, మీ వల్లే ప్రభు. నువ్వు ప్రభు అయినప్పుడు తెలుస్తుంది అనమాట నీకు, నీ వల్లే ప్రభు అని. అందుకే ప్రతి ఒక్కరికి కూడాను ఒక సుపీరియర్ ఉండాలి, ఒక జూనియర్ ఉండాలి, ఒక ఫ్రెండ్ ఉండాలి. మినిమం ముగ్గురితో సంబంధం అయితే ఉండాలి. ఒక సుపీరియర్ ఉండాలి, ఒక ఈక్వల్ ఉండాలి, ఒక జూనియర్ ఉండాలి. నేనే ఫస్ట్ జూనియర్ అని ప్రభు, నేనే ఇంకో జూనియర్ నువ్వు తెచ్చుకో ప్రీచింగ్ చేసుకుని, నువ్వు తెచ్చుకోవాలి ప్రీచింగ్ చేసి ఒక జూనియర్ తెచ్చుకో, అప్పుడు నీకు తెలుస్తుంది నిన్ను ఒక స్థాయికి తీసుకురావడానికి వాళ్ళు ఎన్ని సాక్రిఫైసెస్ చేసింటారో తెలుస్తుంది.
Yes, Nandanandana, say something nice. You are liking it or not liking it? Anukunna question is samadhanam vachestundi. Very good. Yes. నేను గాంధీవాదిని కాదు అబ్బాయి, ముందే చెప్ప డిక్లేర్ చేసేస్తున్నాను. నేను అంటుంది ఎవరి దృష్టిలో అని అంటే మన ఫ్రెండ్స్ కానీ మన సుపీరియర్స్లో కానీ చూడొద్దు. మనకెవరైతే కేర్ చేయమన్నారో వాళ్ళు మనం చూడొచ్చు, కానీ వేరే వాళ్ళని చూడకూడదు, అవాయిడ్ చేసుకోవాలి. ఈ నేచర్ని అవాయిడ్ చేసుకోవాలనుకుంటే
జనరలీ టెండెన్సీ ఏమిటంటే మన హార్ట్ ఏది ఉంది,
కరెక్ట్ కరెక్ట్,
జనరలీ మనం నేను ఎస్పెషల్ కాబట్టి ఉండొచ్చు, బట్ చూడంగానే
మాటి మాటి గుర్తు చేసుకుంటాం. దాని నుంచి ఎలా బయటపడాలి? దానికి సమాధానం కూడా నువ్వే చెప్పేస్తావు. నువ్వేమంటున్నావు? నేను చూస్తుంది ఏమిటంటే నా హృదయంలో ఉండేటువంటి ఫాల్ట్తోనే నేను చూస్తున్నాను అంట. అంటే ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటి? ఈ ఫాల్ట్స్ నాకు కనబడుతున్నాయంటే ఈ ఫాల్ట్స్ నా దగ్గర ఉండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, నేను ఆ వ్యక్తిలో ఫాల్ట్స్ చూడడం వల్ల ఆ వ్యక్తిలో ఎలాంటి పరివర్తనైనా తీసుకురాగలుగుతున్నానా ప్రశ్నించుకోవాలి మనం. మనం ఫైనల్గా ఫాల్ట్స్ చూసే దేనికి? మనందరం క్రూరులం లేకపోతే రాక్షసులం కాదు. మనకు ఒక ఆలోచన ఉంటుంది, ఏమిటి, ఈ ఫాల్ట్స్ వదిలేస్తే మంచిది కదా, ఆయన మంచి కావచ్చు కదా, అదేనా మన భావన? అదే కదా. లేకపోతే ఆ ఫాల్ట్స్ని మళ్ళీ మళ్ళీ చూసి వాడిని మనం కొరికేయాలి, లేదా అది చేయాలని అనుకోం కదా మనం, అంతే కదా. వాడిని ఎలాగైనా లాగేయాలి, ఇది ఇంకా ఎక్కువ చేసి లాగేయాలనుకోం. జనరల్గా మనకు ఫాల్ట్స్ చూసేటప్పుడు ఇవి లేకుండా ఉంటే ఎంత బాగుంది కదా అనేటువంటి ఒక భావంతోనే చూస్తాం. అంటే మరీ చెడు భావంతో చూడం అని నేను అనుకుంటున్నాను. నేను కరెక్టో కాదు నాకు తెలియదు, నేను కరెక్టా కాదా? సాధారణంగా మనం నీచపు భావంతో చూడడం ఫాల్ట్స్ మనకు కనబడుతున్నాయి, యాక్చువల్గా కనబడుతున్నాయి ఫాల్ట్స్. సో కనబడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రశ్న వేసుకోవాలి, నా ఉద్దేశం ఏంటి, ఆ ఫాల్ట్స్ ఉండకూడదు, బట్ నేను ఈ ఫాల్ట్ ఫైండింగ్ టెండెన్సీతో చూడడం వల్ల అదేమైనా పోతాయా, ఫాల్ట్స్ పోతాయా? సో టూ థింగ్స్, వన్ ఈస్ ఇవి నేను చూడగలుగుతున్నాను అంటే నాలో ఉన్నాయి, రెండవది నేను చూసి దాని గురించి చర్చించి దాంతో నలుగురితో చర్చించడం వల్ల ఆ ఫాల్స్ ఏం అతనిలో, మరి ఆ వ్యక్తిలో ఫాల్స్ని పోగొట్టాలి అని అంటే ఏం చేయాలి? నాకున్న ఒకే ఒక మార్గం ఏంటి, ప్రేయర్ సంగతి. ఓకే, ప్రేయర్ ఎలాగూ అందరి కోసం అందరం ప్రే చేస్తున్నాం, మన కోసం మన సుపీరియర్స్ ప్రే చేస్తున్నారు, బట్ ఇంకొక ఇంపార్టెంట్ వే ఆఫ్ రిమూవింగ్ సచ్ ఫాల్ట్, వేరే సుపీరియర్స్కి ఇన్ఫార్మ్ చేయడం. నో, అది వేరే వాళ్ళకి డిస్ట్రక్షన్ తీసుకొస్తుందంటే తప్ప ప్రతిదాన్ని వెళ్ళి మోసుకెళ్ళి మెసెంజర్స్ లాగా వెళ్ళి సుపీరియర్స్కి వెళ్ళి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. నీకు చాలా గట్స్ ఉండాలి అలా చేయాలంటే. అది అది మంచి పనే, బట్ అది అంత మెచ్యూరిటీ మన దగ్గర లేకపోవచ్చు కూడా. అసలు పాయింట్కి రావట్లేదు, ఇవన్నీ చెప్తున్నారు కానీ అసలు పాయింట్కి రావట్లేదు. అసలు పాయింట్ ఏంటంటే ఎస్ బ్రహ్మానంద లేనిది కూడా ఉన్నదట్టు, ఆ వ్యక్తి ఆ వ్యక్తిలో ఆ ఫాల్ట్ లేదు, లేదు అతనికి. అమ్మో, అది చాలా డేంజరస్. అదేమైపోద్ది తెలుసా? ఫ్లాటరీ అయిపోద్ది. ఇది ఎప్పుడు ట్రై చేయకుండా దయచేసి, అంటే నేను ఇది బెడసగొట్టింది. ఏది ట్రై చేయదంటే, వాడు ఎప్పుడు మంగళారతికి రాడు, మంగళారతికి ఎంత బాగా అటెండ్ అవుతూ ఉంటారా అని అంటే, అంటే నేను చాలా గ్రాస్గా చెప్పాను. అంటే అలా అలా బహుశా మనం చెప్పకపోవచ్చు, బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని అలా మనం చెప్పేస్తుంటాం కదా. అలాంటివి ఎప్పుడు చేయకండి, ఎందుకనంటే అసత్యానికి బలం లేదు. సత్యానికి బలం ఉంది కానీ అసత్యానికి బలం లేదు. సత్యం ఏముంటుందంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఏదైనా మంచి లక్షణ సో వాళ్ళు నిజంగా చాలా మంచి లక్షణాలు ఉండొచ్చు. మనకి జనరల్గా మనం టూ ఇంపార్టెంట్ థింగ్స్. నెంబర్ వన్, మనకి బాగా అలవాటైపోయింది అనుకోండి, ఏంటి ఫాల్ట్స్ ఫైండ్ చేయడం మనకు బాగా అలవాటైపోయింది అనుకోండి. నేను ఇందాక చెప్పిన రెండు స్టెప్స్ గుర్తున్నాయా? ఏంటది, ఏంటో రెండు స్టెప్స్? నేను చూడగలుగుతున్నానంటే అది నా దగ్గర ఉండి ఉండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ ఫాల్ట్ నేను జస్ట్ చూడటం వల్ల ఆయనలో ఆ ఫాల్ట్ ఏమి తగ్గిపోదు. సో నాకున్న మూడో ఆప్షన్ ఇంపార్టెంట్, నాకున్న ఆప్షన్ ఏంటి, నేను గనక ఆ ఫాల్ట్ ని తగ్గించుకుంటే రెండు జరగచ్చు. ఒకటి, నేను చూడటమే ఆగిపోద్ది. రెండోది, నాలో మార్పు చూసి అతనైనా దాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. అవునా కాదా, ఒప్పుకుంటారా? సో ఇది సేఫ్ మెథడ్, ఇది సేఫ్ మెథడ్. ఫాల్స్ ఎక్కువ చూసేస్తున్నాను, ఫాల్స్ ఎక్కువ చూసేస్తున్నాను, ఫాల్స్ ఎక్కువ చూసేస్తున్నాను, కాబట్టి ఏం చేయాలి? మంచివి చూడాలి, మంచివి చూడాలి, మంచివి చూడాలి అని చెప్పి ఉన్నవి లేనివన్నీ కలిపి చెప్పేశారు అనుకున్నాను. ఇది అంత ఎఫెక్టివ్ గా పనిచేయదని నేను నాకు అనిపిస్తుంది. నాకు ఎఫెక్టివ్ గా పనిచేసేది ఇదే పనిచేస్తుంది అనిపిస్తుంది. ఏది? మనకేవైతే ఫాల్ట్స్ కనబడుతున్నాయో ఆ ఫాల్ట్స్ ని మనకి మనం సవరించుకున్నట్లయితే చాలా ఈజీగా అవతల వ్యక్తిలో ఫాల్ట్స్ పోతాయి, లేదా మనం చూడడమే ఆగిపోతుంది. ఇది ఈజీ మెథడ్, సేఫ్ మెథడ్. రివర్స్ స్టార్ట్ చేసి వాళ్ళు మంచి గుణాలు చూద్దామా చూద్దామని మనం ఎంత ప్రయత్నం చేసినా కూడాను కొన్నిసార్లు ఫ్లాటరీ అని అయిపోతుంది, లేకపోతే అది వేరే దానికి దారి తీయచ్చుకోడాను. వాడేమనుకుంటాడు, వీడు నా దగ్గరకు వచ్చి పోగొడుతున్నాడు అంటే వీడికేదో నా వెనకాతలు ఏదో మంచి ఉద్దేశమే ఉంటుంది, నాదే ఏదో కాజేయాలనుకుంటున్నాడు, అందుకే వచ్చి నా దగ్గరకు వచ్చి పోగొడుతున్నాడు. అప్పుడు మళ్ళీ బెడ్స్ కొడుతుంది అనమాట. అప్పుడు నీకు ఇంకా ఫాల్ట్ ఫైండింగ్ ఇంకా పెరిగిపోద్ది. వీడిని ఉద్ధరించడానికి వస్తే వీడు చూడు ఎంత నీచుడు, వీడు ఇలా ఆలోచిస్తారా వీడు? ఛా, ఈ ప్రపంచమే ఇలా దుర్మార్గం ప్రపంచం. అసలు ప్రపంచమే కంక్లూడ్ చేసేస్తా అన్నమాట. సో అందువల్ల డోంట్ ట్రై టు రెక్టిఫై ద ఫాల్ట్ ఆఫ్ అదర్స్ బికాస్ దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. యు ఆర్ ఎంపవర్డ్ టు రెక్టిఫై యువర్ ఓన్ ఫాల్ట్స్, యు ఆర్ నాట్ ఎంపవర్డ్ టు రెక్టిఫై అదర్స్ ఫాల్ట్స్. But you are empowered to rectify your faults. అర్థమవుతుందా? మన ఫాల్ట్స్ ని రెక్టిఫై చేసుకోవడానికి భగవంతుడు మనకు శక్తిని ఇచ్చాడు, కానీ వేరే ఫాల్ట్స్ ని రెక్టిఫై చేయడానికి భగవంతుడు శక్తి ఇవ్వలేదు. సో ఇఫ్ యూ ఫైండ్ ఫాల్ట్స్, యూ రెక్టిఫై యువర్ ఫాల్ట్స్, దట్స్ ఇట్. అప్పుడు భగవంతుడు నీకు ఎంత గొప్ప శక్తి ఇస్తాడంటే అవతరుల వాళ్ళు ఆ ఫాల్ట్ ఉన్నా నీకు కనబడదు అది. ఎందుకు? నీలో అది లేదు కాబట్టి. నీలో అది లేదు కాబట్టి. బ్యూటిఫుల్ సిస్టమ్. It's a very beautiful system. Does that make sense? Try chestara ivi? Try cheyadaniki try chestara? Ekkado okade try cheyal kada? Direct ga try cheyalekapothe try cheyadanikane try cheyandi. Leda try cheyadaniki try cheyadaniki try cheyandi. Inka?
Respond lo unnam.
Yes. Huh? అన్ని ఫెసిలిటీస్ ని పొందుతున్నాము. ఎస్. భక్తుల మధ్యలో ఉన్నాం కాబట్టి భగవంతుడి వల్ల, అథారిటీస్ అనుగ్రహం వల్ల, అందరి వల్ల అన్ని జరుగుతూ ఉన్నాయి. ఎస్. ఎందుకనంటే అది కేవలం పొందుతున్నది ఇంద్రియ తృప్తినే, ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి, సేవ చేయడానికి ఉపయోగించట్లేదు కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తి రావట్లేదు. ఉద్యమ స్ఫూర్తి ఎప్పుడు వస్తుంది? పొందేది రికగ్నైజ్ చేసి ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో ఆ ఉద్దేశం కోసం ఉపయోగించినప్పుడే ఉద్యమ స్ఫూర్తి వస్తుంది. మనకు ఫెసిలిటీస్ ఎన్ని ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? చక్కగా మంచిగా లైఫ్ లీడ్ చేయడానికి. నో, ఫెసిలిటీస్ ఇచ్చింది లైఫ్ మంచిగా లీడ్ చేయడానికి కోసం కాదు. ఫెసిలిటీస్ ఇచ్చింది ఎందుకనంటే ఆయన ఉద్యమంలో మనం సైనికుడిగా పోరాడాలనేటువంటి దానికోసం ఇచ్చారు. సైనికులకి డ్రై ఫ్రూట్స్ బాగా యూనో పొట్లాలు పొట్లాలు ఇస్తారు. వాడేమో ఒక దగ్గర కూర్చొని అక్కడ ఫైరింగ్ జరుగుతుంటే ఇలా తింటున్నాడు అనుకో, వాడిని ఏమనాలి చెప్పు, వాడిని ఏమనాలి? పక్క ఫ్రెండ్స్ అందరూ కూడా నువ్వు షూటింగ్ లో ఫైరింగ్ జరుగుతుంటే వీడు మాత్రం ఒక దగ్గర కూర్చొని టక 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 ఒక్కొక్క డ్రై ఫ్రూట్ తిని, ఓ నాయన నీకు ఇచ్చింది దేనికోసం అంటే, డ్రై ఫ్రూట్స్ దేనికి ఇచ్చారనంటే కొన్ని రోజుల వరకు నీకు ఆహారం ఉండదు, నువ్వు ఆ రేఖ దాటి ముందుకు వెళ్లి శత్రువుతో పోరాడి అలిసిపోతే ఇవి అప్పుడప్పుడు నోట్లో వేసుకుని ఫైరింగ్ చేయడానికి ఇచ్చారు. నువ్వేం చేసావు? మంచిగా ఒక సీట్ ఏర్పాటు చేసుకుందాం, శుభ్రంగా తిని తర్వాత కొద్దిసేపు నిద్రపోతున్నాం. బంకర్ ఒకటి ఉంది, ఏమైనా ఫైరింగ్ జరిగితే బంకర్ తగులుతుంది, నాకు తగలదు, గొయ్యి ఉంది కదా, గోతులో శుభ్రంగా నిద్రపోతాం. ఇలాగ అందరూ చేస్తే వద్ది శత్రు సైనికులు ఆల్రెడీ క్రాస్ చేసుకుని వచ్చి టబడబడబడ కొట్టేసి పోతారు. నేను యూ విల్ బి షార్ట్ డెడ్, రెసిస్టెన్సే లేదు కదా వాళ్ళకి, యుల్ బి షార్ట్ డెడ్. సో మాయమల్ని అందరినీ లాలిజో లాలిజో పాపాయి అని చెప్పి మనల్ని చక్కగా అడ్డాలుగా పడుతుంది, మనల్ని పెట్టుకుంటుంది అన్నమాట. సో ఉద్యమ స్ఫూర్తి అంటే ఇది. ఉద్యమ స్ఫూర్తి అంటే నీకిచ్చే ఫెసిలిటీస్ ని నువ్వు దేనికోసం ఇవ్వబడ్డాయి, దేనికోసం వాటిని మనం తీసుకుంటున్నాం. నేను ఇక్కడికి వస్తున్నాను, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మీ మందిరంలో. నాకు హెల్ప్ చేయడానికి కొంతమంది డివోటీస్ కూడా వాళ్ళ సర్వీసెస్ సాక్రిఫైస్ చేసి నా టైంని సేవ్ చేయడాని కోసం వాళ్ళు పనిచేస్తున్నారే. మరి నేను దాన్ని శుభ్రంగా రాత్రి పడుకోవడానికి ఉపయోగించుకొని నా స్ఫూర్తిని వేరే వాళ్ళు నింపడానికి ప్రయత్నం చేయకుండా ఏదో నా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ చేసి, ఈ పాండు బాగుంది, ఈ ఆకు బాగుంది, ఈ రెమ్మ బాగుంది, ఈ కొమ్మ బాగుంది, ఈ స్వీట్ బాగుంది అని చెప్పి నేను ఊరికి తిరుగుతున్నాను అనుకో పొద్దున్నీ సాయంత్రం వరకు, ఈ ఫెసిలిటీకి ఏమైనా అర్థం ఉందా? లేదు కదా. ఐ మస్ట్ గివ్ ఎవ్రీథింగ్ ఆఫ్ మైన్ ఫర్ ద పర్పస్ ఫర్ విచ్ ఐ మస్ట్. అది ఉద్యమ స్ఫూర్తి. క్లియర్? ఇస్ దట్ క్లియర్? అర్థమైందా? గ్రాటిట్యూడ్ లేకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం వల్ల కాదు, గ్రాటిట్యూడ్ లేకపోవడం. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్, గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్. అందుకే గ్రాటిట్యూడ్ ని ప్రాక్టీస్ చేయమని మనకి ఆచార్యులు చెప్తున్నారు. ధ్యాయంస్తు వాంస్తస్య ఎస్ ఎస్ త్రీ సంధ్యా అంటే ఏంటి? గుర్తుపెట్టుకోవడం అంటే ఏంటి? గురువుని గుర్తుపెట్టుకో, గురువుని గుర్తుపెట్టుకో, గురువుని గుర్తు గురువుగారు గుర్తుపెట్టుకున్నానండి. హరే కృష్ణ, ఇదేనా గురువుని గుర్తుపెట్టుకోవడం? గురువుని గుర్తుపెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? గురువు యొక్క సాక్రిఫైసెస్ ని గుర్తుపెట్టుకుని ఆ సాక్రిఫైసెస్ కి అనుగుణంగా ప్రతిస్పందించమని అర్థం. ఇంకా ఒకసారి రివ్యూ చేసుకుందామంటే అన్ని రివ్యూ చేసుకున్నట్టే ఇవే ముఖ్యమైనటువంటి పాయింట్స్. తర్వాత నేను శుద్ధ చైతన్యం గురించి, కలుషిత చైతన్యం గురించి మాట్లాడాను. అసలు చైతన్యం అంటే ఏమిటో చెప్పాను, గుర్తుంది కదా? నిన్ను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చైతన్యం అంటే ఏమిటి? ఆలోచన, అనుభూతి, సంకల్పం, థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్. ఈ చైతన్యం మనకి ఎవరిచ్చారు? భగవంతుడి యొక్క కృప. ఈ చైతన్యం అనేటువంటిది మనం భగవంతుడికి అనుకూలంగానే మార్చుకోవచ్చు, లేదా భగవంతుడికి వ్యతిరేకంగా మార్చుకోవచ్చు. అదే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం. మనం చెప్పుకున్నాం కదా, ఆధ్యాత్మిక స్థితి నుంచి మనం భౌతిక స్థితికి ఎలా పతనం చెందాం, ఒకప్పుడు స్పిరిచువల్ వరల్డ్ లో ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు భౌతిక స్థితిలో ఎలా ఉంటున్నాం. స్పిరిచువల్ వరల్డ్ లో మన ఆధ్యాత్మికమైనటువంటి ఫీలింగ్స్ ఎలా ఉండేవి? కృష్ణ ఇస్ ది కంట్రోలర్, కృష్ణ ఇస్ ది ప్రొపరేటర్, కృష్ణ ఇస్ ది ఎంజాయర్. బట్ భౌతిక ప్రపంచంకి వచ్చేసరికి మొత్తం అంతా మారిపోయి ఐఎమ్ ది ప్రొపరేటర్, ఐఎమ్ ది కంట్రోలర్, అండ్ ఐఎమ్ ది ఎంజాయర్. సో ఈ కలుషిత చైతన్యం నుంచి శుద్ధ చైతన్యానికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలనుకున్నాం? ఏం చేయాలనుకున్నాం? కలుషిత చైతన్యం నుంచి శుద్ధ చైతన్యానికి రావాలంటే ఏం చేయాలనుకున్నాం? శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం చేయాలనుకున్నాం. ఆ శుద్ధ భక్తుల సాంగత్యంలో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి? శ్రద్ధ అని చెప్పేసి అనుకున్నాం. శ్రద్ధలో మూడు రకాలైనటువంటి శ్రద్ధల గురించి చెప్తున్నాం. బ్లైండ్ ఫెయిత్, మిక్స్డ్ ఫెయిత్, ప్యూర్ ఫెయిత్, వీటి గురించి చెప్తున్నాం. ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్తో సహా మనం మాట్లాడుకున్నాం. ఏది బ్లైండ్ ఫెయిత్, ఏది మిక్స్డ్ ఫెయిత్, ఏది ప్యూర్ ఫెయిత్, లాజిక్ అండ్ రీజనింగ్ యొక్క దాని యొక్క లిమిటేషన్ మనం అర్థం చేసుకున్నాం. సో ఎలా అయితే మనం భగవద్గీతకి సంబంధించినటువంటి విషయాల్ని లాజిక్ అండ్ రీజనింగ్తో ఎలా అర్థం చేసుకోలేము కూడా మనం చర్చ చేసుకున్నాం. సో దీనికి కావాల్సింది ఒకే ఒకటి ఏంటి? ప్యూర్ ఫెయిత్. ఆ ప్యూర్ ఫెయిత్ ఎలా వస్తుందని చెప్పుకున్నాం మనం? బై హియరింగ్ ఫ్రమ్ ప్యూర్ డివోట్. సతాం ప్రసంగం మమ వీర్యో సంవిత చెప్పాను కదా మీకు, సతాం లాస్ట్ టైమే కదా చెప్పాను. సతాం చదివారా అది? థర్డ్ చాప్టర్, థర్డ్ క్యాంటో, 25th చాప్టర్, 19-25 శ్లోక చదవమన్నాను, చదివారా? ఏం స్ఫూర్తి కలిగింది దాంట్లో? సాధు లక్షణాలు చెప్పారు. ఆ హోల్ స్టోరీ చదివారా? అది నేను చెప్పాను కదా, ఎక్కడి నుంచి మొదలైంది స్టోరీ. చదవడానికి టైం లేదా, లేకపోతే చదవడానికి బద్ధకం, లేదు చదివిన అర్థం కాలేదు? అది చెప్పాను కదా స్టోరీ, ఎవరెవరితో మాట్లాడుతున్నారు? దేవహూతి కపిల దేవంతో మాట్లాడుతుంది. ఏరియల్ ప్యాలెస్ అంతా ఇచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మాట్లాడుతుంది, నాకు నా సెన్సెస్ అనేటువంటివి చాలా ట్రబుల్ చేస్తున్నాయి, ఆ సెన్సెస్ నుంచి నేను బయటికి ఎలా రావాలి అని చెప్పి అడుగుతుంది. అడిగితే అప్పుడు ఆయన దానికి సమాధానంగా ఇవన్నీ చెప్తాం. 19-25 శ్లోక అందులోనే కదా మూడు ముఖ్యమైన శ్లోకాలు చెప్పాను నేను. ఏమిటవి? ప్రతీక్షవహ కారుణిక సుహృద సర్వదేహిన. ఈ శ్లోకాలను నేర్చేసుకోవాలి మీరు. సి, యూ పీపుల్ ఆర్ యంగ్ బాయ్స్, యూ హ్యావ్ కెపాసిటీ టు రిమెంబర్ శ్లోకాస్. యూ షుడ్ రిమెంబర్ శ్లోకాస్. దీస్ ఆర్ టార్చ్ బేరర్స్ ఫర్ అవర్ లైఫ్. ఈ శ్లోకాస్ టార్చ్ బేరర్స్, దిల్ బ్రింగ్ అథెంటిసిటీ. ప్రతీక్షవహ కారుణిక సుహృద సర్వదేహిన అజాత శత్రువ శాంత సాధు సాధుభూషణ. ప్రసంగం అజరం పాశం ఆత్మనో కవయో విదు సయేవ సాధు సుకృతో మోక్షద్వారం అపావృతం. ఇది కూడా వచ్చింది కదా అందులో, గుర్తుందా కనీసం? సతాం ప్రసంగాం మమ వీర్య సంవేదో భవంతి హృత్కర్ణ రసాయన కదా యజ్జోషనాదాసు అపవర్గవర్త్మని శ్రద్ధా రతిర్ భక్తిర్ అనుక్రమిష్యతి. సో ఆ ప్యూర్ ఫెయిత్ రావాలంటే మనం ఏం చేయాలి? సాధువులతో సాంగత్యం చేయాలి. ఆ సాధువుకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? వినేవాడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మనం చెప్పుకున్నాం కదా, జిజ్ఞాసత్వం గురించి చెప్పాను, గుర్తుందా? అది డిసైపుల్కి ఉండే లక్షణాలు. సాధువుకి ఉండే లక్షణాల గురించి కూడా చెప్పాను కదా. ఏమిటవి? తితీక్షవ కారణం కాకుండా కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయోత్తమం శాబ్దే పరేచ నిష్ణాతం బ్రహ్మణి ఉపసమాశ్రయం. ఇవన్నీ ఫండమెంటల్ థింగ్స్, ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాల్సిందే. ఇవన్నీ కూడా మనం పూర్తిగా మన హార్ట్లోకి వెళ్ళిపోవాల్సిందే. ఇవన్నీ కూడా ఇవి వెళ్ళిపోకుండా ఏదైతే మన ఏదో కృష్ణుడు ప్యాస్ టైం చదివేస్తా అంటే ఉపయోగం లేదు. కృష్ణుడు ప్యాస్ టైం దేనికి పనికిరావు, మనకి ప్రస్తుత స్థాయిలో దేనికి ఉపయోగపడవు. వీ హ్యావ్ టు లెర్న్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ బేసిక్ థింగ్స్. ఇవి వీ హ్యావ్ టు లెర్న్. వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ స్పిరిచువల్ మాస్టర్? వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ డిసైపుల్? బోగస్ స్పిరిచువల్ మాస్టర్స్ కి ట్రూ స్పిరిచువల్ మాస్టర్స్ ని ఎలా కనుక్కోవచ్చు అది కూడా నేను చెప్పాను కదా, ఫైవ్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ గురించి చెప్తున్నాను. సో ఇవన్నీ కూడాను నేనేదో మీకు కథల రూపంలో చెప్పలేదు. నేను యాక్చువల్లీ ఒక సిస్టమేటిక్ డెవలప్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలా జరుగుతుంది అనేటువంటి దాన్ని నేను బేస్ చేసుకుని చెప్పాను. మన దగ్గర ఉండే కలుషిత చైతన్యంతో శుద్ధ చైతన్యానికి రావాలంటే సాధువు నుంచి ఎలా వినాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ టైం ఏం చేయబోతున్నా అంటే, నెక్స్ట్ క్లాస్లో ఈ హీరింగ్, ఎన్ని రకాల హీరింగ్ ఉంది, ఎన్ని రకాలుగా హీరింగ్ మనం చేస్తున్నాం, అందులో ఎన్ని రకాల హీరింగ్ సరి అనేటువంటి కావు, ఎలా హీరింగ్ చేయాలి అది మనం చర్చించుకోబోయే విషయం. శాస్త్రాల్లో ఎవరు ఎలా హీరింగ్ చేసి పొందినటువంటి లాభం ఏమిటి, సరిగ్గా హీరింగ్ చేయకపోవడం వల్ల పొందినటువంటి నష్టం ఏమిటి అనేటువంటిది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకోబోతున్నాం అన్నమాట. టైప్స్ ఆఫ్ హీరింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హీరింగ్. క్వాలిఫికేషన్ ఆఫ్ డిసైపుల్ గురించి డిస్కస్ చేయలేదు ఇంకా మనం. జిజ్ఞాసత్వం గురించి వేరే చెప్పాను, మీకు చెప్పలేదు అనుకుంటా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో అది కవర్ చేసి తర్వాత టైప్స్ ఆఫ్ హియరింగ్ గురించి చెప్తాం. క్వాలిఫికేషన్ ఆఫ్ డిసైపుల్ ఏమన్నారు? తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయోత్తం. జిజ్ఞాసు అని అంటే వన్ హూ ఈస్ ఇంక్విసిటివ్ అబౌట్ స్పిరిచువల్ ట్రూత్స్, హీఈస్ కాల్డ్ జిజ్ఞాసు. వన్ హూ ఇస్ ఇంక్విసిటివ్ అబౌట్ స్పిరిచువల్ ట్రూత్స్, వన్ హూ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెటీరియల్ ట్రూత్స్, వన్ హూజ్ ఇంక్విసిటివ్ అబౌట్ స్పిరిచువల్ ట్రూత్స్. ఇందులో భాగంగానే సైంటిస్టుల గురించి మీకు చెప్పాను కదా, వాళ్ళు చేస్తున్నటువంటి మోసం ఏంటో చెప్పాను, గుర్తుందా? వాళ్ళు మూలమైనటువంటి తప్పులు, వాటి గురించి చర్చ చేసుకున్నాను. సో ఎనీవే, జిజ్ఞాసు అని అంటే వన్ హూజ్ ఇంక్విసిటివ్ అబౌట్ స్పిరిచువల్ ట్రూత్స్. ఎలాంటి ప్రశ్నలు వెయ్యాలి, ఎలాంటి ప్రశ్నలు వేయకూడదు. కొన్ని మనం ఎలాంటి ప్రశ్నలు వేస్తామంటే ఆచరణతో సంబంధం లేని ప్రశ్నలు కొన్ని వేస్తూ ఉంటాము క్యూరియాసిటీ కోసం. ప్రభు స్పిరిచువల్ వరల్డ్ నుంచి ఎలా పడిపోయాం ప్రభు? ఒకసారి ఎవరో ఇలాగే ప్రశ్న వేశారు కృష్ణ ప్రభుపాదుల వారికి, నూతిలో పడ్డోడు ఎలా పడ్డానని ఆలోచించకూడదు, ఎలా బయటికి వెళ్ళాలని ఆలోచించాలని ప్రభుపాదులు మొట్టుగా పెట్టారు. అలాగే కొన్ని క్యూరియాసిటీతో కొన్ని ప్రశ్నలు, మనకి సంబంధం లేని ఆచరణతో సంబంధం లేని ప్రశ్నలు వేస్తూ ఉంటాం, అది జిజ్ఞాసత్వం కాదన్నమాట. జిజ్ఞాసత్వం అని అంటే ఏమిటనంటే ఆచరణాత్మకమైనటువంటి ప్రశ్నలు వేయాలి. ఉదాహరణకి నాకు, నేను ఒక డివోటీ నుంచి విన్నప్పుడు, ఆయన క్లాస్ చెప్తున్నప్పుడు ఒక కొత్త వ్యక్తి వేసినటువంటి ప్రశ్న ఆయనకి చాలా స్ఫూర్తిని కలిగించిందంట. ఈయన కృష్ణ చైతన్యం గురించి చెప్తూ, కృష్ణుడు మన ఈ ప్రపంచంలో ఉండే జీవరాశులందరూ కూడాను భగవంతుని యొక్క బిడ్డలు, ఇదంతా కూడాను వసుదేవుని యొక్క కుటుంబం, ఇదంతా కూడా చెప్పి లెక్చర్ అయిపోయిన తర్వాత ఎనీ క్వశ్చన్స్ అని అంటే, ఒక డివోటీ, ఒక ఆయన డివోటీ కూడా కాదు అప్పటికి అవ్వలేదు, ఒక సాధారణమైన వ్యక్తి, ఆయన అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? ఇఫ్ ఇట్ ఈజ్ మై ఫ్యామిలీ, వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై ఫ్యామిలీ అని అడిగాడు. అర్థమైందా? ఇది భగవంతుడి కుటుంబం నా కుటుంబం అయినప్పుడు మరి నా కుటుంబం ఎడల నేను ఎలాంటి బాధ్యతని కలిగి ఉన్నానని అడిగాడంట. కొత్తతను అంటే ఆయన ఏ ఎంత డీప్ పర్సనలిజంతో మాట్లాడి ఉండొచ్చో ఆలోచించుకోండి. మనం ఎప్పుడైనా అలా అడిగామా? సో క్వశ్చన్, ఇది జిజ్ఞాసత్వానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పర్సన్ స్పిరిచువల్ ఇంక్విసిటివ్ ఉండడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ సిక్స్ క్వశ్చన్స్ ఆఫ్ ది సేజెస్ ఫస్ట్ క్యాంటోలో జిజ్ఞాసత్వానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. 19th చాప్టర్లో ఈయన అడిగినటువంటి ప్రశ్నలు, ఎవరు పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ గోస్వామికి అడిగిన ప్రశ్నలు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ జిజ్ఞాసత్వం. అందులో స్పెసిఫిక్గా ఏం అడిగారు చెప్పండి మీరు నాకు. ఈ సిక్స్ క్వశ్చన్స్ ఏమిటి? ఇదే మీకు ఎక్సర్సైజ్. ఈ సిక్స్ క్వశ్చన్స్ ఏమిటి? వీళ్ళు అడిగిన సిక్స్ క్వశ్చన్స్ ఏమిటి? ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆయన అంటే ఎవరు? పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగిన ప్రశ్న ఏంటి? ప్రశ్న వేరు, ఆయన్ని ప్రశంసించడం వేరు. ప్రశంసించడం అంటే ఆయన ఫస్ట్ గ్లోరిఫై చేస్తాడు. ఈయన గ్లోరిఫై చేసిన తర్వాత ఒక ఇంపార్టెంట్ ప్రశ్న వేస్తాడు. సో ఇవన్నీ కూడా జిజ్ఞాసత్వానికి ఉదాహరణలు. మనం ఎప్పుడైనా అలాంటి ప్రశ్నలు వేసామా? మన క్వాలిటీ ఆఫ్ మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఒకసారి ప్రశ్నించుకోండి, ఆలోచించుకోండి. మన ప్రశ్నలు మామూలుగా క్లాసుల్లో కానీ వేరే కానీ ఎలాంటి ప్రశ్నలు మనకి వస్తూ ఉంటాయి ఆలోచించుకోండి. ఎందుకు మనకు సరైనటువంటి ప్రశ్నలు రావట్లేదు? కారణం మన దగ్గర సరైన జిజ్ఞాస లేకపోవడం. మరి ఆ జిజ్ఞాసత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి? సో అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఎనీథింగ్ ఎల్స్? మీకు బోర్ అయితే లేదు కదా, నిజాయితీగా చెప్పండి. బోర్ కొట్టడం లేదు కదా? బోర్ కొడితే నేను నా విధానాన్ని కొద్దిగా మార్చుకొని మీకు ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా పర్పస్, నేను ఏదో మీకు బోర్ కొట్టే విధంగా నేను చెప్పడం కాదు, నా పర్పస్ అది కాదు. నా పర్పస్ ఏంటంటే మీరందరూ కూడా దీన్ని స్ఫూర్తిదాయకంగా తయారై ఇంకా ఇంకా చక్కగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్లాలనేటువంటిది పర్పస్. మీకు చక్కని స్టోరీలు చెప్పమంటే నేను చెప్పలేను. నేను నాకు స్టోరీలు అంటే నాకు అంతగా ఇది లేదు, అంత స్ఫూర్తి నాకు కలిగించదు స్టోరీస్. ఎందుకనంటే స్టోరీల్లో లెసన్స్ నాకు స్ఫూర్తిని కలిగిస్తాయి, కానీ ఓన్లీ స్టోరీస్ నాకు స్ఫూర్తిని కలిగించదు. నేను లెసన్స్ అర్థం చేసుకోలేకపోతే స్టోరీ కూడా చెప్పడం మానేస్తాను. ఇంకా ఎనీ కామెంట్స్? ఎనీ మోర్ కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్? మీకు డిస్కషన్స్ ఉపయోగపడుతున్నాయా? ఆధ్యాత్మికంగా ఇంకా లోతుగా ఆలోచించడానికి, ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతున్నాయా లేదా? నిజాయితీగా చెప్పండి. ఉపయోగపడితే ఎలా ఉపయోగపడుతున్నాయి, ఎలా ముందుకు వెళ్ళగలుగుతున్నారు అనేటువంటిది కూడా నాకు అప్పుడప్పుడు వచ్చి చెప్తూ ఉండండి. అంటే ఏదో ఒక గంట సమయం తీసుకుని కాకుండా చిన్న చిన్న ఇంటరాక్షన్స్లో కూడా నాకు చెప్పచ్చు. చిన్న చిన్న ఇంటరాక్షన్స్ ద్వారా చెప్పచ్చు. 10 మినిట్స్ ఇంటరాక్షన్ పెట్టుకుందాం, 5-10 మినిట్స్ ఇంటరాక్షన్ పెట్టుకుందాం. ఇట్లా ప్రభుపాదికి జై అయిన తర్వాత, ఇంతవరకు నేను 6:25కి వెళ్ళిపోతా ఉన్నాను. నేను ఇప్పుడు స్కెడ్యూల్ మార్చుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే మరీ రష్గా అయిపోతుంది. కొన్నిసార్లు అయితే వెళ్ళిపోతాను కొన్ని వారాలు, బట్ కొన్ని వారాలు అయితే మాత్రం కొద్దిగా ఎక్కువ సమయం కూడా ఉంటాను. లేదంటే మనం కొద్ది ముందేనా ముగించి కొంత సమయం మనం ఇంట్రాక్షన్కి వాడుకోవచ్చు. జస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ హార్ట్, దట్స్ ఆల్. ఇదేదో ఫార్మల్ మీటింగ్ కాదు, జస్ట్ ఇన్ఫార్మల్గా మనం హ్యాపీగా మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో విల్ స్టాప్ హియర్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ రావట్లేదు, నెక్స్ట్ వీక్ వేరే పని వల్ల. నెక్స్ట్ వీక్ జన్మాష్టమి, సో మధ్యలో 2 వీక్స్ గ్యాప్. మళ్ళీ ఎయిత్ ఏ రోజు వెడ్నెస్డే పడిందో తెలియదు, September 8th or 9th ఇన్కమింగ్. 9th? సో విల్ మీట్ ఆన్ 9th ఇఫ్ కృష్ణ సో డిజైర్స్.